నారాయణం నమస్కృత్య నరం చైవ నరుత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. మాతర్మే మధుకైటభగ్నిమహిష ప్రాణోపహారోజ్యమే హేలా నిర్మిత ధూమ్రలోచన వధే హే చండముండార్ధిని నిశేషీకృత రక్తబీజదనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరాసు దురితం దుర్గే నమస్తే అంబికే దుర్గే నమస్తేంబికే. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామినే నమో నమః. శ్రీ శారదాచంద్రమౌళీశ్వరాభ్యాం నమో నమః. క్షేత్రాధీశులైన సమస్త దేవతలకి నమస్కరిస్తూ జగదంబామయమైన ఈ సభా సదస్సుకు సవనీయంగా నమస్సులు సమర్పణ చేసుకుంటూ నిన్నటి రోజున మనం మహిషాంతకరీ సూక్తాన్ని ప్రారంభించుకుని కొంతమేరకు చెప్పుకున్నాం. మహిషాసురు మర్దనం చేసినటువంటి సర్వదేవతాత్మిక అయినటువంటి దుర్గాంబను స్తుతిస్తున్నారు దేవతలు. ఇంతవరకు చెప్పినటువంటి అంశముల్లో అమ్మవారి యొక్క స్వరూపం మొదటగా ప్రస్తావన చేశారు. ఈ స్వరూపం మళ్ళీ రెండు విధములుగా ఉన్నది, నిర్గుణ సగుణ అని. ఈ నిర్గుణ సగుణంలో రెండు ప్రస్తావన చేయడం జరిగింది. దేవ్యాయయా తతమిదం జగదాత్మశక్తి అన్నప్పుడు నిర్గుణతత్వం, నిశేష దేవగణశక్తి సమూహమూర్తి అన్నప్పుడు సగుణ స్వరూపం. ఇలా స్వరూపాన్ని చెప్పారు. ఆ తర్వాత అమ్మవారి యొక్క విభూతులు తెలియజేశారు. ఆ విభూతుల్లో యా స్త్రీ స్వయం సుకృతిలాం భవనేషు ఇవన్నీ కూడా విభూతిని చెప్పినవి. ఆ తర్వాత అమ్మవారి యొక్క దివ్యమైన లీలల్ని ప్రస్తావన చేశారు. ఆ లీలల్లో ఆమె చూపించినటువంటి రూపము, చరిత్ర, వీరత్వం ఈ మూడు కూడా వర్ణనకు అందనివి అని ఆ లీల ప్రస్తావన చేశారు. ఆ లీల చేసిన అమ్మవారు మహిషాంతకరి సూక్తంలో దేవతలు ఋషులు కలిసి అమ్మవారిని స్తుతిస్తూ స్వరూపము, లీల, విభూతి, ఆ లీల ప్రకటించినటువంటి తల్లి యొక్క సమగ్రమైన రూపము, ముగ్గురు శక్తుల యొక్క సమైక్య రూపమని మేధాసి దేవి విదితాఖిల శాస్త్రసార శ్రీ కైటభారి హృదయైక కృతాధివాస గౌరీ త్వమేవ శిశుమౌళి కృత ప్రతిష్ట దుర్గాసి దుర్గ భవసాగర నౌర సంఘ. ఎదురుగా కనబడుతున్న ఏ దుర్గంబ ఉన్నదో ఆ దుర్గాంబ ఆవిడే సరస్వతి, లక్ష్మి, గౌరీ అనబడేటువంటి ముగురమ్మల మూలపుటమ్మ అనే ప్రస్తావన ఈ శ్లోకంలో మనకు కనబడుతున్నది. ఇప్పుడు ఆ మూలపుటమ్మ అయినటువంటి తల్లి సురారులమ్మ కడుపారడి పుచ్చడి అమ్మ, అనగా రాక్షసుల తల్లి కడుపు పంట పెట్టిందిట, అంటే అసుర సంహారం చేసింది. ఆ అసుర సంహార ఘట్టాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అసుర సంహారం చేసినప్పుడు అమ్మవారి యొక్క స్వరూపంలో ఉన్నటువంటి తత్వం ఏమిటో ఇక్కడి నుంచి వరుసగా సుమారు 10-11 శ్లోకములు మనకు వివరిస్తున్నాయి. ఈషత్ సహాసమలం పరిపూర్ణ చంద్ర బింబానుకారి కనకొత్తమ కాంతి కాంతం అత్యద్భుతం ప్రహృతమత్త ఋషా తథాపి వక్త్రం విలోక్య సహసా మహిషాసురేణ. ఇక్కడ అమ్మవారి యొక్క దివ్య ముఖ కమలాన్ని వర్ణిస్తున్నారు. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు కూడా అమ్మ వేరే ముఖమేం మార్చుకుని రాలేదు, ఆవిడకి సహజ స్వాభావికమైన ముఖమే. ఆ ముఖం ఎలా ఉందంటే ఈషత్ సహాస, చిన్ని నవ్వుతో ఉందిట, చిరునవ్వుతో ఉన్నది, పైగా ముఖమంతా ప్రసన్నంగా నిండుగా ఉన్నది. పూర్ణత, ప్రసన్నత, ఇవి అమ్మవారి వదనంలో ఉన్న రెండు గొప్ప లక్షణములు. ఆ పూర్ణత, ప్రసన్నత లక్షణాలు బట్టి అమ్మవారి వదనాన్ని పరిపూర్ణ చంద్రబింబానుకారి అన్నారు. ఇక్కడ పరిపూర్ణమైన చంద్రబింబం, దీన్నే శరత్ పూర్ణేందు చంద్ర సదృశం అని అంటారు. శరత్కాలపు పూర్ణచంద్రుడు ఏ విధంగా తేటగా ప్రసన్నముగా పూర్ణముగా ఉంటాడో అటువంటి వదనం. ఆ వదనంలో చిరునవ్వు, ప్రకాశమా, ఎంత ప్రసన్నత ఉందో అంత ప్రకాశం ఉంది. కనకోత్తమ కాంతి కాంతం, కనక అంటే బంగారపు కాంతులతో మెరిసిపోతుంది అమ్మ యొక్క వదనం. కనక దుర్గ కదండి, ఇక్కడ భావించవచ్చు కనక శబ్దం ఇక్కడ వచ్చింది మనకి. కనక ఉత్తమ కాంతి కాంతం, కనక అంటే బంగారం అని అర్థం ఉన్నా బంగారానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా చేయాలి కదా. కనత్ అనేటటువంటి శబ్దానికి ప్రకాశము అని అర్థం. ఆ ప్రకాశమైన ధాతువు గనక దానికి కనకం అని పేరు పెట్టాం. కనుక కనకోత్తమ కాంతి కాంతం అంటే అత్యంత ప్రకాశవంతమైనటువంటి వదనం అది, అత్యద్భుతం. దానిలో ప్రసన్నతాభావాన్ని, ప్రకాశ లక్షణాన్ని, పూర్ణత్వ లక్షణాన్ని మూడుండి చూపించారు. చంద్రబింబానుకారి అన్నప్పుడు పూర్ణత, ప్రసన్నత, కనకోత్తమ కాంతి కాంతం అంటప్పుడు ప్రకాశం. ఈ మూడు అమ్మ యొక్క వదనంలో ఉన్నటువంటి ప్రధానమైన లక్షణములు. మళ్ళీ మీరు పరిశీలించినట్లయితే కనకోత్తమ కాంతి కాంతం అంటే చంద్ర సూర్య లక్షణం కనబడుతుంది, ఇటు చంద్రలక్షణం కనబడుతుంది. సూర్యచంద్రాదులు కూడా మూలమైన తేజస్సు ఆ వదనంలో ఉన్నది అని మరొక భావం చూపిస్తున్నారు. మొత్తానికి అది వర్ణనకు అందనిది కనుక అత్యద్భుతం. అసలు భగవత్తత్వం గురించి ఒక్క మాట ఏమిటంటే అత్యద్భుతం. మనకి ఏది మాటకు అందుతో అది అత్యద్భుతం. గొప్ప దివ్యానుభూతి లభిస్తున్నది కానీ దాని మాటలతో వర్ణించలేం, దాన్ని అత్యద్భుతం అంటే సరిపోతుంది. అందుకు అద్భుతం అనేది భగవత్తత్వం మాత్రమే. అటువంటి అత్యద్భుతమైనటువంటి నీ వదనాన్ని చూసి మహిషాసురుడు ఎలాగ రోషంతో యుద్ధం చేయగలిగాడో ఆశ్చర్యంగా ఉందమ్మా అన్నాడు. ఎందుకంటే అలాంటి వదనం చూస్తూ అంటే యుద్ధం చేయాలని బుద్ధి పుడుతుందా ఎవరికైనా? అలాంటిది అలాంటి ప్రసన్న వదనం చూస్తూ కూడా ప్రహృతం అత్తరుష తథాపి, అత్తరుష ఆ రోషం తెచ్చుకుని యుద్ధానికి ఎలా రాగలిగాడు తల్లి. అలాంటి సౌమ్యమైనటువంటి మందహాసంతో ప్రకాశిస్తున్న ప్రకాశమైన ప్రసన్న వదనాన్ని చూస్తూ ఎలా యుద్ధం చేయగలిగాడో అదొక ఆశ్చర్యం. రెండవ ఆశ్చర్యం ఏంటంటే దృష్ట్వాతు దేవి కుపితం భృకుటి కరాళముజ్జఛశాంక సదృశచ్ఛవియన్న సద్య ప్రాణాన్ ముమోచ మహిషస్తదతీవ చిత్రం కైర్జీవ్యతేహి కుపితాంతక దర్శనేనా. అమ్మా, ఉదయిస్తున్న చంద్రుని వంటి కాంతి కలిగి ఉన్నప్పటికీ నీ వదనంలో కోపాన్ని ప్రదర్శించావు. అప్పుడు యుద్ధం చేసినప్పుడు కోపంతో ఆమె కనుబొమ్మలు ముడివేసింది. అందుకే భృకుటీ కరాళం, కనుబొమ్మలు ముడివేసి ఆ వక్రంగా చూస్తూ ఉంటే భయాన్ని కలిగిస్తుంది అమ్మ వదనం. అలాంటి భయకలం కలిగించే అమ్మ వదనం చూసి కూడా వెంటనే ప్రాణాలు పోకుండా అంతసేపు ఎలా యుద్ధం చేశాడమ్మా, ఇది రెండవ ఆశ్చర్యం. మొదటి ఆశ్చర్యం ఏంటి, ప్రసన్న వదనం చూసి కూడా క్రోధంతో ఎలా యుద్ధం చేయగలిగాడు అదొకటి. అసలు అమ్మను చూసే క్రోధ స్వభావం రాకూడదు, అయినా వాడి నుంచి బయటకు వచ్చింది, అది వస్తే వచ్చింది. అమ్మ క్రోధంతో చూస్తే బ్రతకుండకూడదు, వెంటనే బూడిదైపోవాడు. అయినప్పటికీ ప్రాణాలతో నిలబడి యుద్ధం చేశాడు అంటే అదంతా అద్భుతం. అయితే వాడు ఎలా చేయగలిగాడు యుద్ధం? నిజంగా తగలబడిపోవలసినటువంటి వాడు తగలబడకుండా ఎలా ఉన్నాడంటే వాడు తగలబడకుండా ఉండేలా అమ్మ చూసుకుందని అర్థం అనమాట. ఎలా చూస్తే తగలబడకుండా నిలబడగలడో అలా చూసింది. ఆమె నిజంగా ఉన్న క్రోధంతో చూపిస్తే వాడు నిలబడేవాడే కాడు. అంటే ఆమె యుద్ధంలో దేవతల్ని కృప చూపించింది అని మేము అనుకున్నాం, కానీ యుద్ధం చేస్తున్నప్పుడు పరిశీలించాక మాపై ఎంత కృప చూపించావో రాక్షసులపై అంతే కృప చూపించావో అని మాకు అర్థమైంది. అదే అనమాట ఇందులో తేల్చుతున్న సారాంశ విషయం ఏంటంటే అమ్మ దయామయ, రాక్షసుల పట్ల కూడా దయయే, మరొకటి కాదు. దయ కాకపోతే ఆ సమయంలో ముఖం అంత ప్రసన్నంగా నవ్వడం ఏమిటి? ఈషత్ సాహసం ఎందుకు యుద్ధంలో? పైగా కోపంతో చూసినప్పుడు తగలబడవలసిన వాడు నిలబడ్డాడంటే ఆవిడ దైవలే కదా నిలబడగలిగాడు. కైర్జీవ్యతే హి కుపితాంతక దర్శనైనా, కోపగించిన యముడు ఎదురుగా కనబడితే ఎవడైనా బతికి బట్ట కట్టగలడా అన్నది ఇక్కడ. కుపిత అంతక, యముడు కోపంతో వచ్చాయనుకోండి అసలు మామూలుగా వస్తేనే భరించలేవు, ఇంకా కోపంతో వస్తే ప్రసన్నం చేసుకునే అవకాశం కూడా లేదు. కానీ కనుబొమ్మల ముడిలో ఆ కుపితాంతకుడు కనబడాలి, అయినా వాడు నిలబడ్డాడంటే అది ఆశ్చర్యం. మొత్తానికి నీ యొక్క అనుగ్రహాన్ని మేము పరిశీలిస్తే తెలిసింది ఏంటంటే దేవి ప్రసీద, అమ్మా నువ్వు ప్రసన్నురాలవు కమ్ము అని వీళ్ళు ముందు అడిగారు. ఎందుకంటే నువ్వు ప్రసన్నురాలువైతే శ్రేయస్సు కలుగుతుంది. అందుకే ప్రసీద పరమా భవతి భవాయ, భవాయ అంటే కలుగుటకై. ఏమిటి కలుగుటకై? సర్వము కలుగుటకై. నువ్వు ప్రసన్నురాలువైతే సర్వశ్రేయస్సులు లభిస్తాయమ్మా. ఒకవేళ నీ కోపం వస్తే సజ్జో వినాశయతి కోపవతి కులాని, అమ్మవారి కోపం వస్తే ఎవడి మీద కోపగించిందో వాడిని దుంప తెంచుతుందిట. దుంప అంటే మూలం అని అర్థం, రూట్. సమూల నాశనం. అది సీతమ్మ చెప్తుంది చూసారా రావణాసురుడితో, రామచంద్రమూర్తి ఇంతవరకు రాలేదు అంటే మొత్తం నీ యొక్క రాక్షస వంశాన్ని దెబ్బతీయాలని ఆయన యొక్క ప్రణాళికేమో అని అంటుంది. అందుకు వాడు యొక్క దుష్టత్వం చేత వాడు కులం మొత్తం దెబ్బతింటుంది. అలాగా రాక్షసుణ్ణి ఆనవాలు కూడా మిగలకుండా మూలాలు కూడా మిగలకుండా దెబ్బతీస్తుంది. అంటే రాక్షసత్వపు బుద్ధుల యొక్క మూలమైన అజ్ఞానాన్ని కూడా నశింపజేస్తుంది. ఇది అసుర బుద్ధులకు మూల అవిద్య, ఆ అవిద్యతో సహా మొత్తం దెబ్బతీస్తుంది. అది ఇందులో ఉన్నటువంటి భావం. అందుకే సద్యో వినాశతి, ఎప్పుడో కాదు అప్పటికప్పుడే. కనుక అమ్మ ప్రసన్నురాలైతే శ్రేయస్సులు లభిస్తున్నాయి, అమ్మకి కోపం వస్తే వెంటనే సద్యో వినాశయతి కులాని, ఆ మొత్తం ఆ సమూహాన్ని మొత్తం దెబ్బతీస్తుంది. ఆ మాట ఎలా చెప్పగలరంటే విజ్ఞాతం ఏతత్ అధునైవ, అధునా ఏవ అంటే ఇప్పుడే అది విజ్ఞాతం తెలిసిపోయిందమ్మా. ఎలాగూ యత యదస్తమేతన్నీతం బలం సువిపులం మహిషాసురస్య, ఇప్పుడు ఈ మహిషాసురుడు యొక్క సమస్తమైన బలమును అనగా సైన్యాన్ని వాడి యొక్క పరివారాన్ని మొత్తాన్ని నువ్వు ధ్వంసం చేయడం బట్టి ఇది స్పష్టమైపోయింది. నువ్వు ప్రసన్నురాలవైతే సర్వశ్రేయస్సులు ఇస్తావు, ఆగ్రహిస్తే కులాన్ని మొత్తం నాశనం చేస్తావని ఇప్పుడు నువ్వు చేసినటువంటి మహిషాసుర సంహార లీల వల్ల అర్థమైంది. అంటే ఆ లీలలో మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే అమ్మ ప్రసన్నురాలైతే ఏమిటి, ఆగ్రహిస్తే ఏమిటి అన్నారు కదా. ప్రసన్నురాలైతే అన్ని శ్రేయస్సులు వస్తాయన్నారు. ఎలా వస్తాయో తర్వాత చూపిస్తున్నారు. అమ్మ ఎవరి ఎడల ప్రసన్నురాలవుతుందో వారి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడండి. తే సమ్మత జనపదేషు ధనాని తేషాం తేషాం యశాంసి నచ సీదతి ధర్మవర్గ ధన్యాస్తయేవ నిభృతాత్మజ భృత్యదార ఏషాం సదా అభ్యుదయద భవతి ప్రసన్న. ఈ శ్లోకం విశేషం ఏంటంటే అమ్మ అనుగ్రహం ఎవరికి ఉంటాయి వారికి లభిస్తాయట. ఒకటి, తే సమ్మత జనపదేషు, వారు ప్రజల యొక్క సమూహముల మధ్యలో గౌరవింపబడతారు అన్నారు ఇక్కడ. అంటే ప్రజల చేత గౌరవాలు పొందుతుంటారు ఎవరు, అమ్మ అనుగ్రహానికి నొచ్చిన వారు. అందుకే పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడ తండు శూరుడాతండు వరాణ్యుడాతడు అంటాడు శ్రీనాథ మహాకవి. ఎవరేంటి, ఎవ్వడు భవత్కృపాకలన వైభవ లక్ష్మికి పాత్రుడిందురా అంటారు. అమ్మ నీ తల్లి తల్లి నీ యొక్క కృపాకటాక్ష వీక్షణాలకి ఎవడు పాత్రుడో వాడు పండితుడు, వాడు సంపన్నుడు, వాడు కీర్తిమంతుడు. అమ్మ అనుగ్రహం లేకపోతే ఏవి రావు వచ్చినా రాణించవు, గుర్తుపెట్టుకోండి. ఆ తల్లి కటాక్షం పడితే గరికపోచు కూడా గగనతార అయిపోగలదు. అటువంటి కృప, ఎందుకు పనికిరాని వాడిని కూడా సర్వసమర్థుణ్ణి చేయగలదు ఆ తల్లి. ఆవిడ కృప లేకపోతే సమర్థుడైన అసమర్థుడైపోతాడు. అందుకే సృష్టిలో ఎవరు ఏ విధంగా రాణిస్తున్నారన్నా అమ్మ కృప వల్ల. ఇదొక్కడు తెలుసుకుంటే వాడు అహం వెంటనే పోయి అమ్మ కృపనే నిరంతరం ఆశిస్తూ ఉంటాడు. కృపని విస్మరించాడా అది తొలగే ప్రమాదం ఉన్నది. అందుకే ఎల్లవేళలా అమ్మ యొక్క కృపయే ఇప్పుడు మనం ఈ విధంగా వైభవంగా ఉన్నాము అని తెలుసుకోగలిగితే అన్ని వైభవాలు అమ్మే ఇస్తున్నది. కనుక ఏ వైభవం కావాలన్న అమ్మను అడగాలి, ఉన్న వైభవాలు అమ్మ ఇచ్చినవేను గుర్తించాలి. ఇది దీనిలో గమనించినటువంటి ప్రధానమైన అంశం. అందుకు ఇక్కడ తే సమ్మత జనపదేషు కమలనయన నీవు కలచోటు సరసంబు నీవు లేనిచోటు నీరసంబు కొంబు కంఠి నీవు కలవాడు కలవాడు నీవు లేనివాడు లేనివాడు అని శ్రీనాథ మహాకవి అమ్మవారితో ఇదే మాట చెప్తారు. ఇక్కడ ఆ తల్లి ఎక్కడుంటుందో అక్కడ అన్నీ ఉంటాయి, లేకపోతే నీరసమే. అందుకే తే సమ్మత జనపదేషు ధనాన్ని తేషాం, వారికి ధనములు లభిస్తాయి అంటే సంపదలు లభిస్తాయి. ధనములంటే డబ్బుని మాత్రమే కాదు, డబ్బు కూడా, అది కూడా ధనమే. ధనం అంటే ధన్యతనిచ్చేది ధనం. ధన్యత అంటే ఏది సాధించాలో ఏది పొందాలో అది పొందడమే ధన్యత. ధన్యత అనే మాటకి పొందవలసింది పొందుట, చేయవలసింది చేయుట, దీన్ని కృతకృత్యత అని కూడా అంటారు. జీవితానికి కృతకృత్యులు అవ్వడము ప్రధానం. సార్థకత, సార్థకత, కృతకృత్యత, ధన్యత, ఈ మూడు దేనివల్ల లభిస్తాయో ధనం. ధనం అనగానే కేవలం డబ్బు మాత్రమే కాకుండా మనల్ని కృతకృత్యుల్ని చేసి మనం పొందవలసిన దాన్ని పొందేలా చేసేటువంటివన్నీ అమ్మ కృపలే. అది ధనాని తేషాం. తేషాం యశాంసి, వారికి సత్కీర్తి లభిస్తుంది. ఇవాళ గౌరవింపబడ్డమే కాదు, అది ఎప్పుడూ నిలిచిపోవాలి. అది యశస్సు. యశస్సు అంటే సత్కర్మల వల్ల పొందినటువంటి కీర్తిని యశస్సు అంటారు. అది ధర్మం వల్ల సత్కర్మల వల్ల వస్తుంది ఆ యశస్సు. ఆ యశస్సు కూడా నీ అనుగ్రహం ఉన్న వారికి వస్తుంది. అంటే కీర్తి కూడా అమ్మ రూపమే. కీర్తి ఒక విభూతి, సన్మానం ఒక విభూతి, ధనం ఒక విభూతి. ఈ విభూతులన్నీ అమ్మ కృప వల్ల లభిస్తున్నాయి. అంతేకాదు నచసీదతి ధర్మవర్గ, చాలా గొప్ప మాట ఇదండి. ఈ శ్లోకంలో మణిపూస లాంటి మాట ఇది తెలుసుకోవాల్సింది. కొన్ని పాఠాంతరాల్లో నచసీదతి బంధువర్గ అనుంది, ఆ పాఠాంతరం ప్రమాణంగా తీసుకోకుండా నచసీతతి ధర్మవర్గ పాఠమే తీసుకోవడం మంచిది. ఎందుకంటే బంధువర్గ అనే భావం తర్వాత పాదంలో ఎలాగూ ఉంది. ఎవరిపై నీ కృప ఉంటుందో వారికి సన్మానము ధనము యశస్సు లభిస్తాయి. పర్వాలేదు. ఇంకో మాట అన్నారు, వాడిని ధర్మములు విడిచిపెట్టవు. ఇది చాలా గొప్ప మాట అండి. సృష్టిలో ఏది విడిచిపెట్టినా పర్వాలేదు, కానీ ధర్మం మాత్రం విడిచిపెట్టకూడదు. అంటే ధర్మ బుద్ధి, ధర్మం చేయడం. ధర్మం రెండు విధాల, నీ బుద్ధిలో ధర్మం ఉండాలి, నీ చేతలో ధర్మం ఉండాలి. కనుక మన తలపులో మన చేతలో ధర్మం ఉండాలి. ధర్మం ఉండడం ఒక భాగ్యం, ధర్మం వల్ల భాగ్యం అనుకుంటాం మనం, కానీ ధర్మమే భాగ్యం, గుర్తుపెట్టుకోండి. ధర్మం ఉండడం భాగ్యం. అందుకే అర్థకామ సంపాదన కోసం ముచ్చటపడతాం, కానీ దానికంటే ముందు ధర్మం అనే మహాసంపదను సంపాదించుకోవాలి. అది సర్వసంపదలకి సార్థక్యాన్ని మనకి ఇస్తున్నది. అందుకు ధర్మం చాలా ప్రధానమైనటువంటిది. ధర్మాచరణ దేవతలకు ప్రీతి కలిగిస్తుంది, అది మనకు చిత్తశుద్ధికి హేతు అవుతుంది, జ్ఞానానికి హేతు అవుతుంది. ధర్మం వ్యక్తికి క్రమాభివృద్ధినిస్తుంది, సమాజానికి క్షేమాన్ని ఇస్తుంది. అందుకు ధర్మంగా ఉండడం అనేది కూడా అమ్మ యొక్క అనుగ్రహం వల్లే. కొందరికి పాపం శాస్త్రాలు చదవకపోయినా ధర్మంగా బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళది స్వభావ ధర్మము అని అంటారు. స్వభావంగా వాళ్ళకి పుడతాయండి ధర్మాలు. వాడికి అసత్యం ఆడమంటే భయం, సత్యమే ఆడతాడు. సత్యం వదా ధర్మంచరా చిన్నప్పటి నుంచి విన్నాడా అంటే వినకపోవచ్చు. వాడి స్వభావ సిద్ధంగా అసత్యం అంటే అసహ్యం, సత్యం అంటే ప్రీతి. అది స్వభావ ధర్మం. కొందరికి ప్రభావ ధర్మం అంటే ముందుండదు, చెప్పగా చెప్పగా విని క్రమంగా పరిణామం చెందుతుంది. వీళ్ళు ప్రభావ ధర్మం. వీరు పర్వాలే, మధ్యములు, ఎప్పటికైనా ఉత్తములు అవుతారు. ఇంకొకటి అభావ ధర్మం అంటే అసలు ఉండే ఉండదు వాడికి, చెప్పినా అర్థం కాదు. వాడిని అభావ ధర్మం అంటారు. అభావం అంటే లేకపోవడం, వాడి ధర్మం లేదు. కానీ అభావం, ప్రభావం, స్వభావం, ఇందులో స్వభావం చాలా ముఖ్యం. అది అమ్మ అనుగ్రహం ఉంటే స్వభావంగా ఉంటాయి. ఇప్పుడు లేదు అంటే అమ్మ అనుగ్రహం కోసం ప్రార్థన చేస్తే అమ్మ అనుగ్రహ ప్రభావం చేతనే వస్తాయి ధర్మం ఇక్కడ. అందుకు ధర్మం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అది ఉంటే అన్నీ తెచ్చుకోవచ్చు. అందుకే ధర్మరాజు ఎన్ని పోగొట్టుకున్నా ధర్మాన్ని పోగొట్టుకోలేదు. రామచంద్రమూర్తి సర్వం త్యాగం చేశాడు, కానీ ధర్మాన్ని మాత్రం తన దగ్గర పెట్టుకున్నాడు. అందుకే విద్ధిమా మృషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం అని చెప్పగలిగాడు ఆయన. అందుకు ఆ ధర్మవర్గములు ఏవైతే ఉన్నాయో, ధర్మవర్గము, ధర్మ సమూహం అండి. ధర్మ సమూహం అంటే సత్యము, అహింస, శౌచము, అస్తేయము, మాతాపితృభక్తి, శాస్త్రములం అనురక్తి, శ్రద్ధ, ఇత్యాదులన్నీ ధర్మవర్గములు. ఇవన్నీ సమూహం. ధర్మం అంటే ఒకటి అనుకున్నారా? ధర్మం ఒక సమూహం. ఆహారం అని పేరు ఒకటి చెప్పినా మల్టీవిటమిన్స్ ఎన్నిలో, అలాగే ధర్మం అని పేరు పెట్టినా అది బహుముఖీనంగా ఉంటుంది. ఈ బహుముఖీనమైన వివిధ ధర్మముల్ని ధర్మవర్గ అని అంటారు. ఈ ధర్మ సమూహం లేదా ధర్మవర్గ అన్నప్పుడు ధర్మముతో మొదలుపెట్టిన వర్గములు, చతుర్వర్గములు అని చెప్పుకోవచ్చు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు, ఈ నాలుగు కూడా అమ్మవారి కృప ఉన్న వారిని విడిచిపెట్టవు. ఈ భావం కూడా మనం గ్రహించవచ్చు. అంత లోతైన భావం ఇందులో ఉంది. నచసీదతి ధర్మవర్గ అని. అందుకే ఒక్కొక్కప్పుడు ధర్మబుద్ధి కలగకపోతే అమ్మవారిని ఆశ్రయిస్తే ఆ బుద్ధి కూడా ఆవిడే పుట్టిస్తుంది. ఎందుకంటే కృతధియాం హృదయేషు బుద్ధి కదా అది. ధన్యాస్తయే అనుభృతాత్మజ భృత్యదారా యేషాం సదా అభ్యుదయదా భవతి ప్రసన్న. భగవంతుని అనుగ్రహం రెండు విధములుగా ఉంటుంది. ఒకటి అభ్యుదయాన్ని ఇస్తుంది, ఇంకోటి నిశ్రేయస్సునిస్తుంది. వేదం ఈ రెండూ మనకివ్వడం కోసం పుట్టింది. వేదం అమ్మవారి రూపం చెప్పుకున్నాం. అమ్మ వేదమతి, ఆవిడ వేదమయి రెండును. అందుకే రెండూ ఇచ్చేది. అభ్యుదయ నిశ్రేయస అని రెండు ప్రయోజనాలు లభిస్తాయట. ధర్మం వల్ల, భక్తి వల్ల లభించవలసినవి రెండు ప్రయోజనాలు, అభ్యుదయము, నిశ్రేయసము. అభ్యుదయము అంటే మనం ఇప్పుడున్న స్థితి కంటే ఉన్నత స్థితిని పొందుతూ జీవితంలో ఆనందంగా ఉండడం అభ్యుదయం. ఒక ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ, పదవి కానీ, కీర్తి కానీ, ఇవన్నీ అభ్యుదయములు అని చెప్పబడుతుంటాయి. ఈ అభ్యుదయాలు ఎప్పుడు ధర్మం వల్లనే వస్తాయి. ధర్మం అమ్మ కృప వల్ల వస్తుంది, అది చూపిస్తున్నాం. కనుక అభ్యుదయదా, నువ్వు అభ్యుదయమును ఇచ్చుదానవు అంటే ఈ శ్లోకం అంతా కూడా అభ్యుదయ పరంపరని చెప్తున్నాడు. మనం తే సమ్మతా జనపదేశం నుంచి ఇక్కడ వరకు చెప్పబడింది అభ్యుదయదాయని అని చెప్పారు. ఆవిడ మోక్షప్రదాయని అనేటువంటి మాట నిన్ననే మనం చెప్పుకున్నాం. విద్యాశిషా భగవతి భవభావన చెప్పుకున్నాం కదా, అది గుర్తుపెట్టుకోండి. ఆ మోక్షప్రదాయని వాడు ఇప్పుడు అభ్యుదయదా. అభ్యుదయము అనగా యుగ జీవితంలో కావలసిన అభీష్టములు సిద్ధింపజేసుకున్నట్టు అభ్యుదయం. ఆ అభ్యుదయం కూడా అమ్మే ఇస్తుంది. కేవలం మోక్షప్రదాయని అంటే ఇప్పటి నుంచి అక్కర్లేదని తర్వాత చూసుకోవచ్చు అంటాం. ఆవిడ అభ్యుదయ ఆవిడే, మోక్షప్రదాయని ఆవిడే. అందుకే భుక్తి ముక్తి ప్రద రెండు ఆవిడ. భుక్తి అంటే భోగం, ముక్తి అంటే మోక్షం, ఉభయం ఇస్తున్నది. అమ్మవారే అలా ఇస్తారని హయగ్రీవస్వామి చెప్పాడు. ఈ ఒక్క తల్లి మాత్రమే ఇటు భోగము మోక్షము రెండు ఇవ్వగలదయ్యా అన్నారు. అసలు మనం పొందుతున్న ప్రతి భోగము అమ్మ ఇచ్చిందని తెలుసుకోవాలి. ఇంకా ఏది కావాలన్నా ఆవిడనే అడగడం తెలుసుకోవాలి. అది మళ్ళీ ఇందులో ఈ శ్లోకంలో మనకు అందుతున్న గొప్ప భావం. అభ్యుదయదా అయిన అమ్మ కృపని చూపిస్తున్నారు. భవతి ప్రసన్న, నువ్వు ఎవరి ఏళ్ళ ప్రసన్నురాలు అవుతావో వారికి, ఏషాం భవతి ప్రసన్న తేషాం, వారికి ధనాని, ధనాదులు, ధన్యతలు ఇవన్నీ వస్తాయి. అంతేకాదు నిభృత ఆత్మజ భృత్యధార ఇది తెలుసుకోవాలండి. చాలామంది వచ్చి పెద్ద కంప్లైంట్ ఏంటంటే మా ఆయన మా మాట వినట్లేదండి, అదో కంప్లైంట్. ఇది వాళ్ళ బాధ అయితే వాడికో బాధ ఉంటుంది, మా ఆవిడ మాట వినట్లేదండి. ప్రతివాడికి వాడి మాట వినాలనే కానీ ఏది యోగ్యమో జరగాలని అనుకోరు. ఆహాలు ఎందుకు, ఏది క్షేమం అది అనుకుంటే అయిపోలే, ఒకరి మాట ఒకరు వింటూ ఉండాలి. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు వాడి మాట ఈవిడ వినడమో ఈవిడ మాట వినడమో బాగుంటుంది, కానీ ఇద్దరు మాటలు పక్క వాళ్ళు వినకూడదు అంటారు. అంటే వాళ్ళు వినేటట్టుగా మనం గొడవ పడకూడదని పెద్దవాళ్ళు చెప్పినటువంటి గొప్ప మాట. అందుకు వినడం అంటే ప్రతివాడు కోరుకునేది ఏంటంటే తన కుటుంబం తన అధీనంలో ఉండాలి, తనకు అనుకూలముగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే అనుకూలత సరైన వాడు నా వశ్యంలో ఉండాలనే కంటే పాజిటివ్గా చెప్పాలంటే అనుకూలంగా ఉండాలి, నాకు అనుకూలంగా ఉండాలి నా కుటుంబం అని ప్రతివాడు అనుకుంటాడు. కానీ ఉంటున్నారా, కష్టమే. ఎందుకంటే వాళ్ళిద్దరికి పడితే పిల్లలకి వాళ్ళకి పడదు. ఒక తల్లి బాధ, మా పిల్లవాడు నా మాట వినట్లేదండి అని, ఇదో బాధ. వాడికి అన్నీ తెలుసు, మాట వినడు. ఎందువల్ల, ఇది వెంటనే పిల్లవాడు నిందించద్దు. ఏ బాధ వచ్చినా ఇదివరకు చేసుకున్నది అనుకుంటే మనకి అసలు ద్వేషభావం పోతుంది. నిజంగా కర్మసిద్ధాంతం ఏమిచ్చినా ఇవ్వకపోయినా ద్వేషభావాన్ని పోగొడుతుంది చూడండి. క్రమంగా వివేకాన్ని కూడా ఇస్తుంది, అన్నీ ఇస్తుంది అది. అందుకు అమ్మ అనుగ్రహం లేకపోవడం అంటే పాపాత్ములపై అమ్మ కోపవతి. ఎవరి మీద అనుగ్రహం ఉంటుంది ఎవరి మీద ఉండదో చెప్పేసింది. రాక్షసుల మీద అనుగ్రహం ఉండదు, కోపం ఉంటుంది. రాక్షసులు అంటే అధర్మ ప్రవృత్తి ఉన్న వాళ్ళు. ధర్మ ప్రవృత్తి గల వారి మీద అమ్మ యొక్క అనుగ్రహం ఉంది. అనుగ్రహం ఉంటే ఇవన్నీ వస్తాయి. అందుకు నిభృత ఆత్మజ భృత్యధార. ఆత్మజులంటే పుత్రులు, భృత్యులంటే పనివారు. కొంతమందికి ఉంటారండి, కొన్ని వందల మంది పనివాళ్ళు ఉంటారు, ఒక్కడు మాట వినడు వాడు. కొంతమంది కనుసైగితో పనులు జరిగిపోతే కొందరు బతిమాలిన పనులు జరగవు. ముందు భలే భలే అని తలపుతారు, వాడు అక్కడి నుంచి వెళ్ళగానే వాడిని విమర్శించుకుని ఇంకో పని చేస్తూ ఉంటారు. ఇది కూడా ఒక దౌర్భాగ్యమే, అధర్మ ఫలితంగా, ఇది వరకు పాప ఫలితంగా ఇలాంటి వాళ్ళు దొరుకుతూ ఉంటారు. ఇది ముగ్గురును ఆత్మజ భృత్యధార, పిల్లలు భృత్యులు అంటే తన జీతానికి పనిచేసేవారు, భృతికి పనిచేసేవారు భృత్యులు. ఇక దార అంటే భార్య. నీ అనుగ్రహం ఉన్న వాళ్ళకి ఈ ఆత్మజ భృత్యధార కూడా అనుకూలముగా ఉంటారు. ఎందుకంటే తన వాళ్ళు అనుకూలంగా లేకపోతే ఒక్క పని చేయలేడండి. వీడెవరికో దానం చేయాలని చేయబోతుంటే ఆవిడ వెనక్కి లాగింది అనుకోండి, ఇంకేమి దానం ఇక్కడ. వీడిదో జపానికి కూర్చున్నా అనుకోండి, అప్పుడే మొదలెట్టారు, ఇల్లు పట్టదు అంటే వాడు మాల కూడా తిప్పలేడు. అందుకు ముఖ్యంగా మంచి అనుకూలవతైన భార్య కావాలి, ధర్మానికి అనుకూలవతైన భర్త కావాలి అని కోరుకోవడం కూడా మన మంత్రాల్లో కనబడతాయి, అమ్మ మంత్రాల్లోనూ ఉన్నది. పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం మనకు మంత్రం. పెళ్లి కాని వారు కానీ ఈ మంత్రం చేసుకుంటే పెళ్ళవుతుందిట. అందరూ అయిన వాళ్ళే ఎక్కువ ఉన్నామండి అని అంటే ఉన్నవాళ్ళు ఇంకా అనుకూలంగా ఉంటారు. అందుకు కూడా చేసుకోవచ్చు, ఎలాగైనా మంత్రం వాడుకోవచ్చు. అందుకే మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం అని వాడు అనుకోవాలి. ఎందుకంటే వీడు చక్కగా అనుకుంటే ఆమె అనుకూలవతేనే ధర్మం సాగుతుంది. అలాగే ఆమెకు కూడా చెప్పారు. అయితే ఇక్కడ పుంలింగ స్త్రీలింగ శబ్దాలను పుంలింగంగా మార్చుకోమన్నారు అంతే. పతీం మనోహరం దేహి అని మార్చుకోవాలంతే, ఆ విధంగా మార్చుకోమని చెప్పారు. కానీ భావం మాత్రం ఒకటే. ఇక్కడ ఈ విధంగా అమ్మ అనుగ్రహం ఉన్న వాళ్ళకి ఇవన్నీ జరుగుతాయి. మొత్తం ఇవన్నీ లభించడం అంటే ఐహికమైనవే కదా. ఐహికమైన ప్రయోజనాలు అక్కర్లేదని ఎవడైనా అంటాడా? ఎంత వేదాంతం విన్నా ముందు కడుపులో నొప్పి ఉండకుండా ఉండాలి, తలనొప్పి ఉండకుండా ఉండాలి, అవునా లేదా? అంతేగాని తీవ్రమైన కడుపు నొప్పి తలనొప్పి ఉంటే అబ్బా మీకు వేదాంతం భలే ఇష్టం కదండి. కఠోపనిషత్తు ఏం చెప్పిందంటే ఈ శరీరము నువ్వు కాదు అని చెప్పగానే ముందు మీరు నోరు మూచిదరా అని అంటాం మనం. ఎందుకంటే ఇక్కడ బాగుంటే తర్వాత అవన్నీ కూడా, కానీ కడుపు నిండిన వాడికి వేదాంతం. అందుకు ముందు ఉండవలసిన ధర్మం. కొంతమంది అతి తెలివికపోయి ఉపనిషత్తుల్లోకి వెళ్ళిపోయి ఉపాసనల్ని ధర్మాలని నిందిస్తూ ఉంటారు. వాడికి ఉపనిషత్ జ్ఞానం రాదు సరికదా, దేవహేళనము ధర్మదూషణం అని మరో కొత్త దోషాలు రెండు వస్తాయి. వాడి నీ జన్మలెత్తున తరించలేడు, గుర్తుపెట్టుకోండి. కానీ వేదాంతంలోకి వెళితే వెంటనే అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ అవన్నీ మొన్న చెప్పుకున్నట్టు పరోక్ష జ్ఞానములే. వాళ్ళు దెబ్బతినేస్తారు, జ్ఞానినామ చేతాంసి దేవి భగవతీశ, గుర్తుందా? గుర్తుండి ఉంటుంది. అపరోక్ష జ్ఞానం వచ్చే వరకు కూడాను తనంత తాను రావాలి. అది వచ్చిన తర్వాత విడిచిపెడుతున్నాను కూడా నీకు తెలియదు. అది ఆ స్థితి. ఆ స్థితిలో మాట్లాడాల్సిన మాటలు సాధన దశలో మాట్లాడితే సాధన దెబ్బతినేస్తుంది. అందుకే చాలా ముఖ్యమైన అంశం, అమ్మవారు అభ్యుదయదాన్ని అనుగ్రహిస్తేనే ఇహము పరము పరమార్థము. అందుకే ఐహికము ఆముష్మికము మోక్షము మూడు గతులుంటాయి. ఐహికం అంటే ఇహలోక సుఖాలు, ఆముష్కము అంటే పరలోక సుఖాలు. ఈ రెండింటికి మించింది మోక్షం. ఈ మూడు గతులు అమ్మ ఇస్తున్నది. ఇప్పుడు ఇంతవరకు ఐహికం చెప్పారు కదా, తర్వాత ఆముష్మికం చెప్తున్నారు చూడండి. ధర్మ్యాని దేవి సకలాని సదైవ కర్మాణి అత్యాదృత ప్రతిదినం సుకృతీకరోతి స్వర్గం ప్రయాతి చ తతో భవతి ప్రసాదాత్ లోకద్వయేపి ఫలదా నను దేవితేన. లోకద్వయేపి ఫలదా నను దేవితేన. నిజంగా ఈ స్తోత్రం ఒక్కటి మననం రోజు చేసుకుంటే మరొక చదవు బుద్ధి అయ్యదు, అంత పరిపూర్ణంగా ఉందని చెప్పడం. అంతేగాని ఇంకోటి చదవక్కర్లేదన్నమాట తీసుకోవద్దు, ఇది చదివితే చాలన్నమాట తీసుకోండి. అంత పరిపూర్ణత చూపిస్తున్నాడు, అది ఆనందించవలసిన అంశం. అమ్మా, పుణ్యాత్ముడైన వాడు సుకృతి, సుకృతి అంటే పుణ్యాత్ముడు, ఇదివరకు సుకృతములు చేసుకున్నవాడు అని అర్థం అనమాట. ఆ సుకృతి అయిన వాడు ఎల్లవేళల సకలములైనటువంటి ధార్మిక కార్యక్రమాలని ఆదరంగా చేస్తాడు, ఇది మాట అనమాట. అంటే ధర్మ కార్యక్రమాలు ఎలా చేయాలి, ఆదరంగా. అంతేగాని ఏదో చేయమన్నారని చేస్తున్నాం కానీ అని కాదుట, ఆదరంగా. మహాత్మునికి ధర్మం మీద ఎక్కువ ఆదరణ ఉంటుంది. ధర్మమా, అయితే చేస్తాను, నువ్వు తెల్లవారుజామున లేచి స్నానం చేయి, ఇది ధర్మం అవునా, అయితే చేస్తాను. అంతేగాని చేస్తే ఏమొస్తుందిట, డాక్టర్ గారు ఏం చెప్పారు, ఇది కాదు, శాస్త్రం ఏం చెప్పింది, ఇది ధర్మం అని చేయాలి. ధర్మం అని ప్రీతి, ధర్మము యందు ప్రీతి, ఆ ప్రీతితో చేయాలండి. చేసినప్పుడు ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది, అదే ధర్మం రక్షిత రక్షిత. మహానుభావుడు ధర్మరాజుని చూడండి ఏమన్నాడు, ధర్మాన్ని నమ్ముకుంటే నీకేమిచ్చింది అంటే, నాకేమిస్తుంది అనుకుని ధర్మాన్ని నమ్మలేదు, ధర్మాన్ని ఆచరించడం నా స్వభావం అన్నాడు భారతంలో. అదే కదా ప్రధానం, ప్రీతిగా చేస్తాడు ధర్మరాజు, ఏ ధర్మం చేసినా చాలా ప్రీతిగా చేస్తాడు. అందుకు ప్రీతిగా చేయండి ధర్మాన్ని. అందుకని నాకు చేయకపోతే ఏమొస్తుందో, చేసిస్తే ఏమొచ్చేస్తాయో అని ఆశ వద్దు, భయం వద్దు, ప్రీతి కావాలి. అయితే ఇంత ప్రీతిగా ఎవరు చేస్తారంటే సుకృతి కరోతి, పూర్వపుణ్య సంస్కారములు ఉన్నవారు మాత్రమే. ఆ సుకృతము చేత ధర్మ్యాని సకలాని సదైవ, సకలములైన ధర్మములు సదా చేస్తారు. కొంతమంది పాపం ఇంకా మొదలెడుతూనే ఎన్ని రోజులు చేయాలండి అని అడుగుతారు. ఇంకా చెయ్యమన్నాడు గురువుగారు, ఎన్నాళ్ళు చేయాలండి అని అడిగాడు అంటే ఎప్పుడు ఆపేయాలని అర్థం. దానికి ప్రారంభంలోనే ఎన్నాళ్ళని ప్రశ్న వచ్చింది వాడికి. సదా ఎల్లవేళలా చేయాలి ధర్మం, అది వాళ్ళు ఉండి రేపు పోయేటటువంటిది కాదు, ఉన్నంతకాలం. అందుకు ఎంతకాలం ధర్మాన్ని ఆచరించాలయ్యా అంటే, నీకు బ్రతుకున్నంతకాలం, నువ్వు బ్రతుకున్నంతకాలం ధర్మాన్ని ఆచరించవలసిందే. అందుకే జీవితం ఉన్నది, దానికే ఉన్నది అని చేయాలట. అందుకు సదా ఏవ సకలాని ధర్మాని కర్మాణి, ధర్మములైన కర్మములు సదా సకలం. ఎప్పుడు చేస్తాడు, అన్ని ధర్మాలు చేస్తాట, ఏవేవి ఉన్నాయో కొత్త తెలుసుకుని కూడా చేస్తాడు. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, ప్రతిదినం మళ్ళీ సదా చెప్పాక మళ్ళీ ప్రతిదినం ఏంటండి, ఇదొకటి. ఎప్పుడు చేస్తాడు, ప్రతిరోజు చేస్తాట అంటే అర్థం ఏంటి, జీవితాంతం అనుదినం. అంతేగాని రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసినప్పుడు అంటే చేస్తే కనిపిస్తాం సంవత్సర కాలం, కానీ సంవత్సరానికి 3 సార్లు, అలా కాదు ఇక్కడ. ప్రతిదినం అతడు సదా రెండు చెప్పడంలో విశేషం అది. అంటే ఎడతెగకుండా ఎల్లప్పుడూ అన్ని ధర్మముల్ని అత్యంత ఆదరంతో ఆచరిస్తాడు సుకృతి. ఆచరిస్తే ఏమొస్తుంది, స్వర్గం ప్రయాతి చతతో భవతి ప్రసాదాత్. ధర్మకర్మల్ని జ్ఞానము భక్తి లేకపోయినా ధర్మం ఆచరిస్తూ ఉంటే లభించేది మాత్రం స్వర్గం ప్రయాతి, వాడు స్వర్గానికి చేరుతాడు. స్వర్గము అంటే ఆముష్మిక సుఖము. అందుకని స్వర్గలోకానికి వెళ్తాడు, ఇంకే లోకానికి వెళ్తాడని ప్రశ్న వేయద్దు. ఏ లోకమైనా స్వర్గలోక సుఖం అనుకోవచ్చు. స్వర్గము అనే మాటకు అర్థం ఏంటంటే దుఃఖ స్పర్శ లేని సుఖము, ఇది స్వర్గ అనే శబ్దానికి అర్థం. దుఃఖం ఏమాత్రము కూడా లేనటువంటి ఆనందానుభవాన్ని స్వర్గం అంటారు. అది ఇతర లోకాల్లో లభించేటువంటి ఆనందములు భూమిలో మనం పొందే ఆనందం వల్ల దుఃఖస్పర్శతో ఉండవు. భూమిలో ఏ ఆనందం మీరు పొందినా దుఃఖస్పర్శ ఉంది. ఇవాళ ఏదో రుచికరంగా ఉంది కదా అని ఆనందంగా ఇంత తింటే గంట తర్వాత అది అజిత్తికి హేతు అవుతుంది. కానీ ప్రతి సుఖము వెంటనే పక్కన దుఃఖాన్ని తోడు తెచ్చుకొస్తుంది, అది చట్టాపట్టాలు. సుఖం అని పిలిచేమా జంట కవుల్లాగా ఇద్దరు కలిసి వస్తాయి, సుఖం దుఃఖం కలిసే తిరుగుతుంటాయి ప్రపంచంలో, గుర్తుపెట్టుకోండి. కనుక యుగంలో అంటే మర్త్యలోకంలో మనం అనుభవించే ప్రతి సుఖము దుఃఖస్పర్శ కలిగినదే. పరలోకమునందు మనం అనుభవించే సుఖములు పుణ్యం కొద్దీ ఎంతకాలం ఉంటాయో ఉంటాయి, కానీ ఉన్నంతకాలం మాత్రం అది కేవల సుఖంగానే ఉంటాయి మనకి. అందుకే ఈ సుఖముల కంటే ఆ సుఖములు గొప్పవి అని ఇక్కడ చెప్పారు. అందుకే అభ్యుదయదా అన్నప్పుడు ఐహిక సుఖములు చెప్పారు, ఇక్కడ పారలౌకిక ఆముష్మిక సుఖములు. అవి కూడా ఎవరికి ఇస్తున్నదమ్మా, ఎవరు ధర్మబద్ధమైన కర్మలను ఎల్లవేళలా ప్రతిదినము చేస్తున్నారో వారిని తీసుకువెళ్ళి తన అనుగ్రహంతో స్వర్గలోకానికి ఇస్తోంది. అందుకని చేసి కూర్చోవడమే నీకు తెలుసు, అందుకే నువ్వు స్వర్గానికి ఎగరలు, చేసి కూర్చుంటావు, నేను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది ఆవిడ. అంటే ఇదంతా కూడా ఉపనిషత్తు చెప్పిన ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. అదేమిటంటే కర్మఫల ప్రదాయని, ఇది బ్రహ్మసూత్రాల్లో కూడా ఈశ్వరుడు అస్తిత్వాన్ని చక్కగా చెప్పారు. ఈశ్వరుడు ఫలమత ఉపపత్తే శృతత్వాచ్చ అని బ్రహ్మసూత్రముడు. దీనికి మనకి వ్యాఖ్యానాల్లో చాలా చాలా అద్భుతమైన విషయాలు కనబడతాయి. వేదంలో కూడా నవా ఏష మహానజ ఆత్మాన్నాదో వసుధానః అన్నారు. ఇక్కడ ఆ పరమాత్మే అన్నదః వసుధానః, అన్నములిచ్చేవాడు ఐశ్వర్యములిచ్చేవాడు ఆయనే అని చెప్పినప్పుడు ఎలా ఇస్తాడు? ఎవడిష్టం ఉంటే వాడికి ఇవ్వడు, ఆయన వాడి కర్మకు అనుగుణంగా ఇస్తుంటాడు. అందుకే ఈశ్వరుడు కర్మఫలప్రదాత. కర్మఫలప్రదాత అన్నప్పుడు అభ్యుదయదా కూడా కర్మఫలప్రదమే, స్వర్గము కూడా కర్మఫలప్రదమే, ధర్మకర్మలకి ఫలితముగా ఇస్తున్నది. అది కూడా తన అనుగ్రహం చేతే ధర్మం చేయాలని బుద్ధి పుడుతుంది. అందుకే నచసీదతి ధర్మవర్గ అన్నప్పుడు అమ్మ అనుగ్రహం అంటే ఇహలోకంలో సుఖంగా ఉంటూ ధర్మం చేస్తాను. అన్ని సుఖాలు ఒక ఎత్తు, ధర్మం చేయడం ఒక్కడే ఒక ఎత్తు. ఎందుకంటే పరం కూడా నీకు సహకరిస్తుంది. ఇక్కడ నువ్వు సంపాదించుకుని సుఖపడ్డో కీర్తి పొందో అన్నీ అయిపోయాయి. అక్కడికి వెళ్ళాక ఒక ఆయన పాపం చాలా కాలం తపస్సు చేసేట, తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలంటే నేను కష్టపడి బంగారం కూడబెట్టుకున్నాను, లెక్కలంత బంగారం కూడబెట్టుకున్నాను, కానీ పోయిన తర్వాత నీతో రాదు నీతో రాదు అని ప్రతివాడు ఉపన్యాసంలో చెప్తున్నాడు. దాంతో ఉపన్యాసాలకు వెళ్ళడం మానేశాను. ఆఖరికి నాకు విరక్తి పుట్టింది. ఏది? ఉపన్యాసాల మీద, బంగారం మీద కాదు. విరక్తి పుట్టి మానేశాను. ఇప్పుడు నాకు కొత్త బెంగ పెట్టుకుంది. నేను పోయిన తర్వాత నాతో రాదు నాతో రాదు అన్నాడు. అందుకు ఇంత కష్టపడి తపస్సు చేశాను. నేను కోరుకుంటున్నది ఏంటంటే నేను పోయిన తర్వాత నా బంగారం అంతా నాతో రావాలి అని. అంటే భగవంతుడు ప్రత్యక్షమైనా బుద్ధి బాగుపోతే ఇలాంటి కోరికలు వస్తాయి. సరే అని వెంటనే వరం ఇచ్చేసట భగవంతుడు, నీ బంగారం అంతా నీతో వస్తుందని. పోయిన తర్వాత వీడితో పాటు ఫాలో అయింది ఇంద్రలోకానికి. వెళ్ళగానే ఏం తెచ్చావు నీతో అన్నట్ట, ఇదిగో బోల్డ్ బంగారం అని. నువ్వు వస్తున్నప్పుడు చూడలే, మా పేమెంట్ పక్కన రాళ్ళు ఉన్నాయి, వాటర్లో ఉన్నాయి బంగారాలు, అక్కడ పడే తీసుకెళ్ళన్నట్టు. అక్కడ తీసుకెళ్ళి పడే అన్నాడు. అంటే నువ్వు ఇక్కడ గొప్పదనుకున్న బంగారం ఆ స్వర్గలోకంలో చెత్త కుప్పల పక్కన పడేసారు రాళ్ళు. అది ఇంకేం చేస్తాడు చెప్పి, అక్కడ ఒక్క రూపాయికి పనికిరాలేదు బంగారం. పనికిమాలంతా మోసుకొచ్చి అది ఎక్కడ పారేయాలని తిరగడంతో స్వర్గంలో కాలక్షేపం అయిపోతుంది వాడికి. చూడండి, కనుకనే ఇక్కడవేవి అక్కడికి రావు. కానీ ఇక్కడ సుఖాలు కోరుకోండి ఇక్కడున్నంతకాలం. అంతేగాని అక్కడికి ఏది అవసరమో సరిగ్గా తెలుసుకోవాలి. ఎంత కాదన్నా ఇక్కడ జీవితం చాలా చిన్నది, అక్కడ జీవితం చాలా పెద్దది. అక్కడ కోసం ఇక్కడ కష్టమైనా పడతామని కొంతమంది అనుకుంటూ ఉంటారు. మనం ఏదో అద్భుతమైనటువంటి చోటుకి వెళ్ళాలి, అది చెల్లితే అవకాశం దొరకదు, రేపే వెళ్ళిపోవాలి. ట్రైన్ టికెట్ ఇవాళే తీసుకోవాలి, బయలుదేరు, రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్ ఎప్పుడో చేయించుకున్నవాడు తెలివిగా సుఖంగా ప్రయాణం చేశాడు, రేపు ఆ గొప్ప చోటుకు వెళ్ళి ఇంకా సుఖపడిపోతాడు. మీరు రేపు సుఖపడతారు వెళితే, ఇవాళ రిజర్వేషన్ లేదు. అప్పుడు ఏం చేస్తారు? ఆ ఉక్కపోతలోనే ఆ జనాల మధ్యంలోనే జనరల్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేసిపోతాం. ఎందుకు? మీరు ప్రిపేర్ అయిపోయారు. ఎంత ఉక్కపోతైనా ఈ ఒక్కపోటే కదా, రేపు పొద్దున్న వెళ్ళి అక్కడ సుఖపెడతామని. మీరు చేసిన పొరపాటు ఏంటంటే ముందుగా తెలుసుకుని ముందుగా రిజర్వేషన్ చేసుకోలేకపోవడం. అందుకే ఇప్పుడు ఎలాగోలా కష్టపడిపోతాం, ఇక్కడ సుఖాన్ని దుఃఖాన్ని పట్టించుకోం, అక్కడికి వెళ్తే హాయిగా ఉంటామని బయలుదేరిపోయాం. అలా కొందరు పూర్వపుణ్యాలు లేక ఇక్కడ దుఃఖాలు పడుతున్నా ఇక్కడ ధర్మకర్మలు చేస్తూ తర్వాత సుఖపడదామని వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. కొంతమంది పూర్వపుణ్యాలని రిజర్వేషన్ చేసుకుని ఇక్కడ సుఖంగానూ వెళ్తారు, తర్వాత అక్కడికి సుఖంగానే చేరతారు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే సృష్టిలో మనం సుఖదుఖాలు అనేది ఇదివరకు చేసుకున్న రిజర్వేషన్ లాంటివి ఇవన్నీ కూడా. ఇప్పుడు మళ్ళీ ఆ సుకృతాలు చేసుకుంటూ ఉంటే అది వచ్చేవది. అందుకే ఐహిక ఆముష్మిక ఉభయ ఫలములు నువ్వే ఇస్తావు తల్లి. ఎంత చక్కటి అమ్మ యొక్క తత్వం అంతే ఇదండి. అంతేకాదు ఇలా ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు ఇవ్వడమే కాదు తల్లి, దుర్గే స్మృతాహరస భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. దీన్ని కేవలం స్తోత్రపరంగా అర్థం చెప్తే ఒక మామూలు ఊరటార్థం వస్తుంది, ఊరటార్థం. కానీ కొంచెం పదాలు ఏం వేశాడనేది వేద వేదాంత సంస్కారంతో కానీ పరిశీలిస్తే అబ్బా ఇవన్నీ వేదాంత వాక్యాలు పెట్టాడు. నీ ఒక్క శ్లోకం సారభూతం గనకనే ఇప్పటి వరకు మనం చదివిన దాంట్లో దీన్ని తీసుకొచ్చి సప్తశ్లోకిలో రెండవ శ్లోకంగా పెట్టేశారు. జ్ఞానినామ చేతాంశ మాత్రమే తీసుకున్నారండి ప్రథమ స్కందంలో అధ్యాయంలో. అక్కడ చేసిన కాళీస్థుతిలోంచి కూడా తీసుకోలేదు, అది ఒక్కడే తీసుకున్నారు. అక్కడ చేసిన రాత్రి స్థుతిలో ఒక్క వాక్యం కూడా సప్తశ్లోకిలో లేదు, ఇది వస్తుంది సప్తశ్లోకిలో. అంటే ఇప్పుడు చేసిన మహిషాంతకరి సూక్తంలో ఒక ప్రధానమైన శ్లోకం ఇది. ఈ శ్లోకం ఇప్పుడు చెప్పిన వాటన్నింటికి సెంటర్, అభిన అటు ఇటు అనుసంధానం చేస్తుంది మీకు. చూడండి, దుర్గే స్మృతాహరసి భీతి మశేష జంతో. ఓ దుర్గే సంబోధించారు. దుర్గే, దుర్గా అనేది అమ్మ పేరు, సంబోధనలో దుర్గే అవుతుంది. అమ్మా దుర్గమ్మా, నిన్ను స్మరిస్తే చాలు భయాన్ని సంపూర్ణముగా సర్వజనులకి తొలగిస్తావు. సమస్త జంతువు అశేష అంటే సమస్త, అశేష జంతువు అంటే అన్ని జంతువులకి, కేవలం పండితులైన జంతువులే కాదు పామర జంతువులకు కూడా. సర్వ జంతువులు చేయగలిగితే ఒక్కడ చేయాలండి, దుర్గా అని స్మరించగలగాలి. దుర్గమ్మ అని స్మరించితే చాలు, వాళ్ళ యొక్క భీతిని నువ్వు హరిస్తావు. ఇక్కడ భీతి అశేష జంతువు సమస్త జంతువులకి అనగనకు అభయం వచ్చిందా లేదా? మనకి ఏది అర్హత ఉందో మనకి వదిలేయండి, ఒక్క అర్హత ఉంది మనకేంటి, జంతువులం. ఇక్కడ అదే అర్హత కనుక అందరి జంతువుల్లో మనం ఒక జంతువులమే కదా, ఈ అర్హత చాలు. ఈ జంతువు దుర్గమ్మని స్మరిస్తే చాలు, వాడి భీతిని ఆవిడ పోగొడుతుంది. అయితే భయం ఏర్పడితే కదా అమ్మని స్మరిస్తే భయం పోగొడుతుంది. మరి భయం లేని వాళ్ళ స్థితి ఏమిటి చూడండి, ఇక్కడ చెప్పిన మాట స్వస్థై స్వస్థులు అంటే ఏ భయం లేకుండా హాయిగా ఉన్నటువంటి వాళ్ళు స్వస్థులు. ఆ స్వస్థులు కానీ స్మరిస్తే స్వస్థై స్మృతాం, ఒకవేళ వాళ్ళు స్మరిస్తే వాళ్ళకి అతిమతీవ శుభాం దదాసి, వాళ్ళకి అతిమతీవ మించిపోయినటువంటి అత్యంత శుభముని ఇస్తావు. ఏమిటి ఇందులో ఉన్న భావం ఇక్కడ ఆలోచించండి. ఇందులో చెప్పిన అంతరార్థం ఏంటంటే, ఓ తల్లి భయం పడుతున్న ప్రతి జంతువులకి నువ్వు వెంటనే అభయాన్ని ఇస్తావు, భయాన్ని తొలగిస్తావు, అంతే కదా. భయం లేనిది ఎవరికి? ప్రతివాడికి భయం ఉంది సృష్టిలో. ఒక ప్రమాదం మనకి కలుగుతుందేమో అని భయం, కలిగినప్పుడు భయం, అలాగే ఏదైనా సుఖం రాలేకపోతే ఒక భయం, వచ్చిన తర్వాత కూడా ఇది ఎంతకాలం ఉంటుందా అని ఒక భయం. భయం లేనిది ఎక్కడ చెప్పండి? భోగే రోగ భయం, కులేచ్యుతి భయం, విత్తే నృపాలాద్ భయం, ఇవన్నీ చెప్తున్నాడు. భయాలు ఎన్ని రకాలు ఉంటాయి. మంచి భోగం లభించితే ఒక భయంట, చెప్పాం కదా ఇందాక, ఆనందంగా అవకాశం తింటే మధ్యాహ్నం కడుపుమంట. భోగే రోగ భయం, కులేచ్యుతి భయం, ఉత్తమమైన వంశంలో పుడితే ఈ వంశ ప్రతిష్ట ఎక్కడ పడిపోతుందో అని అదో భయం. విత్తే నృపాలాద్ భయం, నువ్వు ఇక్కడ తెగ కూడబెడుతుంటే ఏ ట్యాక్స్ రేడింగ్ జరుగుతుందో ఒక భయం. ఏది భయం లేదండి, అన్నీ భయమే ఆఖరికి. ఎన్ని చెప్తాడు, వాద్ శాస్త్రే వాద భయం, శాస్త్రాలు బాగా చదివితే వాదంతో ఎదుర్కోగలమని ఒక భయం అంట. ఎన్ని భయాలు ఆఖరికి. కీర్తి వస్తే ఇది కలకాలం ఉంటుందా అని భయం, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళ కీర్తికే దిక్కు లేదు. గాంధీవం పట్టి హడలెత్తించినటువంటి మన అర్జునుల వారికే చిట్ట చివరి గాంధీవం పరిచయలేక బందిపోటులు తరిమి పెడితే పారిపోయాడు మహానుభావుడు. చూడండి, అక్షౌహిణుల శైలాన్ని హడలెత్తించినటువంటి అర్జునుడు కూడా కృష్ణ నిర్యాణానంతరం ఆ ద్వారకలో ఉన్నటువంటి స్త్రీమూర్తుల్ని క్షేమంగా తీసుకువెళుతూ ఉంటే హస్తినాపురికి తోవలో బందిపోటు దొంగల ప్రతాపం ముందు నిలబడలేకపోయేట జగదేక ధానుష్కుడు శర్వాస్త్రవేత్త. ఆయనకి అప్పుడు తెలిసింది, ఏమిటి ఇంతకాలం నేను విజయుణ్ణి విజయుణ్ణి అందరు కీర్తిస్తారు ఆహోహో అనుకున్నాను, ఏమిటి ఇలా జరిగిందని. ఎవరి దగ్గర చెప్పుకుంటే సిగ్గు సిగ్గు తిన్నగా అప్పుడు చెప్పుకుందామని కృష్ణుడు కూడా లేడు పాపం. వ్యాసుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నట్ట, ఆయన అన్నట్ట, ఇంతకాలం నీ నిర్వాహకం అనుకున్నావా, 18 అధ్యాయాలు విని ఏమొచ్చింది నీకు అన్నాడు. నిమిత్త మాత్రం భవసవ్యసాచిన్, నీ ద్వారా భగవంతుడు ఎంత చేశాడు కానీ నువ్వేం చేయలేదు, అంతే. నీకు ఏ శక్తితో ఇవంతా చేశాడో లాగేశాడు తిరిగి. కనుక ఏది నీ నుంచి గొప్పతనం ప్రకటింపబడ్డా నినుకు నువ్వు గర్వించకు, అది తెలుసుకోవాల్సింది. అమ్మ అనుగ్రహం అది అనమాట, అభ్యుదయదా భవతి ప్రసన్న. ఇవి సత్యములండి, ఇవి సత్యములు. కనుక ఏ భయం కలిగినప్పటికీ కూడా ప్రతిదీ భయమే కదా, ఉంటే పోతుందేమని భయం. మరి ఏమిటయ్య అభయం అంటే, వైరాగ్యమేవా భయం అంటాడు భర్తృహరి ఈ మాట మనకి. అందుకు అభయం అనేది అది మాత్రమే, మిగిలినవే వచ్చినా భయమే తప్పదు. లోకంలో ఏదైనా భయమే కాదా, కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా తగలాల్సింది తగిలే వరకు కలగాల్సింది కలగదు, ఏం చేస్తాం. మొత్తానికి ఈ స్థితిని వర్ణించారు ఇక్కడ. కనుక ఎవడికి ఏ భయం కలిగినా భయం అమ్మ తొలగిస్తుంది, అందులో సందేహం లేదండి. ఇలా చెప్పాం కదా అని కాదు, అమ్మ పేరే దాటించే శక్తి. తారిణి, భవతారిణి, దుర్గా అంటే భవతారిణి. ఒరిస్సాలో తారిణీదేవిని ఒక అమ్మవారి పీఠం ఉంది, శక్తిపీఠం. అష్టాదశ శక్తిపీఠాలు దొరకకపోవచ్చు కానీ శక్తిపీఠాలు 18 కాదు ఇంకా చాలా ఉన్నాయి, ప్రధానంగా 18. తారిణి, భవతారిణి, తరణి తారిణి అని రెండు శక్తులు ఉన్నాయి మన ఒరిస్సా రాష్ట్రంలో. అలాగే కలకత్తాలో చాలా ఉన్నాయి, తమిళనాడులో కూడా ఈ భవతారిణి దేవి కనబడుతున్నది. భవతారిణి సంసారముని తరింపజేసేది, అంతేకాదు ఏ కష్టం కలిగితే ఆ కష్టం నుంచి దాటించేస్తుంది. అమ్మయ్యా దాటిపోయేమండి అంటూ ఉంటాం కదా, ఏ కష్టం కలిగితే ఆ కష్టం దాటించేస్తుంది, అందులో సందేహం లేదు. కానీ ఎవరికి ఏ భయం కలిగితే ఆ భయం తీసేస్తుంది, ఏ జంతువుకైనా. ఇవాళ ఏదో దొంగ భయం వచ్చింది అమ్మ తొలగించండి, అది తీసేస్తుంది, అన్ని తీసేస్తుంది. అసలు ఏ భయం లేనివాడికో ఉంటాడు, అసలు ఏ భయం లేనివాడు ఉంటాడు వాడెవడు, వైరాగ్యమేవా భయం అక్కడ పట్టుకోండి. అందుకు చెప్పుకున్నాం, ఎవడైతే మహావైరాగ్యవంతుడై వివేకవంతుడై ఉంటాడో, వివేక వైరాగ్యములు అంటారు, వివేక వైరాగ్యం. వివేకముతో కూడిన వైరాగ్యము అభ్యుదయానికి హేతువు, వివేకం లేని వైరాగ్యం పతన హేతువు, వైరాగ్య పతన హేతువు అన్నారు శంకరులు. వివేకరహిత వైరాగ్యం, వివేకం లేని వైరాగ్యం కొందరు కలుగుతుంటుందండి. ఒంట్లో నీరసంగా ఉన్నా సరైన డాక్టర్ అయితే నాకు ఈ మధ్య అన్నిటికీ వైరాగ్యం కలుగుతుంది అంటే ఓహో అయితే మందు గట్టిగా పడాలంటాడు. ఎందుకంటే ఒంట్లో ఏదైనా అస్వస్థత వస్తున్నా వైరాగ్యం కలుగుతుంది. శరీరం నీరసంగా ఉందనుకోండి, ఇది తీయ బుద్ధి వేదు, తిన బుద్ధి వేదు. అలసత్వం వల్ల, బద్ధకం వల్ల కొందరు వైరాగ్యం కలుగుతుంటుంది. కొంచెం కష్టపడి పని చేసుకోవద్దా అంటే ఏం సంపాదించినా ఏం లాభం, చిట్ట చివరికి బూడిదవడమేగా అంటాడు సోమరి కూడా. కానీ వేదాంతం బద్ధకిష్టి కూడా వాడుకోగలడు. అందుకే ప్రతివాడు వేదాంతం పలికే వాళ్ళందరూ జ్ఞానులు అనుకోవద్దు. పాడు చేయదలుచుకుంటే మహావాక్యాలను కూడా పాడు చేయొచ్చు. అందుకే సంస్కార రహితులకు అందుకే వేదాంత వాక్యోపదేశం చేయకూడదు. వాళ్ళు ముందు చిత్తశుద్ధిచ్చి అథ అథ బ్రహ్మ జిజ్ఞాస అంత స్టెప్స్ ఇవ్వాలి ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. అయితే స్వస్థులు ఉంటారా? సృష్టిలో స్వస్థతలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి. ఆరోగ్యం బాగుంటే స్వస్థత అవునా? ప్రస్తుతం తలనొప్పి వచ్చింది కనుక తగ్గిపోతే చాలా బాగుంది అనిపిస్తుంది, తగ్గిపోతుంది. అప్పుడు మరేదో కొత్త తలనొప్పి నువ్వు తెచ్చుకుంటావు, తోచదు నీకు నొప్పి లేకపోతే. ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. స్వస్థులు కేవలం వివేక వైరాగ్య సంపన్నులై ఆత్మవిచారణ మార్గంలో ఉన్నటువంటి జ్ఞానులు వారు అనమాట. స్వస్థులు అంటే జ్ఞానులు, ఇది అర్థం ఇక్కడ. అలాంటి స్వస్థులు వాళ్ళు కూడా అమ్మని స్మరిస్తారట. మనం స్మరించామంటే అజ్ఞానం చేత భయం నుంచి పోగొట్టమ్మా అని మనకి ఎలాగూ తప్పదు. మరి వాళ్ళు ఎందుకు స్మరిస్తారు అంటే వాళ్ళని అలా స్మరించడం వల్ల తల్లి ఏం చేస్తుందంటే అతిమతీవ శుభాం దదాసి, అతిక్రమించిపోయిన శుభములు ఇస్తుంది. అతిక్రమించిన అంటే మన దృష్టిలో మిక్కిలి అని అర్థం. అతి అంటే దాటినా అని, దాటిపోయిన శుభాలు ఇస్తుందిట. దాటిపోయిన శుభాలు అంటే ఇందాక చెప్పిన ఇహలోక పరలోక సుఖాలను కూడా దాటిపోయిన లోకాతీత గుణాతీత సర్వాతీత అయిన శమాత్మిక అయినటువంటి స్వాత్మానంద లవీభూత బ్రహ్మాజ్యానంద సంతతి, ఏ బ్రహ్మానంద మోక్ష సుఖమున్నదో అది అతివతీవ శుభాం అంటే ఇక్కడ. కనుకనే లోకంలో ఈ జీవితమే నిత్యం అనుకుని తిరిగేటటువంటి అజ్ఞానులకి వాళ్ళకి కలిగే భయాలు పోగొడతావు. జ్ఞానులైనటువంటి వారికి ఇక జనన మరణ పరంపర లేకుండా మళ్ళీ లోకాల్లో యాతాయాత బాధ లేకుండా, యాత ఆయాత రాకపోక, స్వర్గలోకంలో ఉన్నావు సుఖాలు అనుభవించావు మళ్ళీ దభీమని ఇక్కడే పడతావు, క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి. కానీ స్వస్థులైన వాళ్ళకి ఇహాముత్రార్థ భోగ విరాగం ఉంటుంది. వేదాంత పరిభాష కదా, ఐకాముష్మిక సుఖముల యందు విరక్తితో ఉంటారు వాళ్ళు స్వస్థులు. అలాంటి స్వస్థులు అమ్మని స్మరించితే మోక్షమిస్తోంది. కనుకనే ఐహిక పారలోకి సుఖాలు కావాలన్నా అమ్మనే పట్టుకోవాలి, మోక్షం కావాలన్నా అమ్మనే ఆశ్రయించాలి. అమ్మ అనుగ్రహం లేనిది మోక్షం లేదు ఇది. కనుక అమ్మతత్వం ఏమిటి? సర్వోపనిషదుద్ఘుష్ట శాంత్యతీత కళాత్మిక, అదే ఇక్కడ చెప్పాడు. సర్వ ఉపనిషదుద్ఘుష్ట, అన్ని ఉపనిషత్తుల్లో చాటినటువంటి తత్వం అమ్మవారే, అదే ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. ఆవిడ శాంత్యతీత. ఈ శాంత్యతి శాంతం అంటేనే అంత స్థితే, మళ్ళీ శాంత్యతీతం ఏమిటి అంటే ప్రస్తుతం ఏదో దుఃఖం కలిగినప్పుడు నీ తీవ్రమైన తాపం ఉంది, ఆ తాపం అప్పటికి శమించబోతే అది శాంతం. ఇలాంటి శాంతాలు ఎన్ని, ఇవన్నీ కూడా అప్పటికి శాంతాలే కానీ పూర్ణమైన శాంతం కాదు అది. ఈ శాంతిని కూడా దాటిపోయిన స్థితి. ఇంకో విషయం ఉన్నదండి, మోక్షానందం ఎంత గొప్పది అంటే ఆ ఆనందాన్ని మనం వర్ణించలేం. ఎందుకంటే ఒకప్పుడైనా అనుభవించామా ఏమిటి అది, వర్ణనకు కూడా అందదు. అది ఎంత పోల్చినా వర్ణనకు అందదు. అమ్మయ్యా నేను ఇవాళ చాలా సుఖపడ్డానండి అంటే ఇదివరకు దుఃఖపడ్డాననే జ్ఞానం నీకు లోపల ఎక్కడో ఉండడం వల్ల అది పోయి ఇప్పుడు సుఖపడ్డానని స్పృహ నీకుంది, అవునా లేదా? ఇవాళ నీళ్ళలోకి వచ్చాక హాయిగా ఉన్నానండి అంటే ఇంతవరకు ఎండలో వచ్చిన తాపం నీకు గుర్తుంది. కొంతకాలం అలాగే నీళ్ళలో ఉండు, క్రమంగా ఎండతాపం మర్చిపోతావు, ఇక్కడ నీళ్ళలో బోర్ కొట్టి అప్పుడు ఇంకేదైనా చేద్దామనిపిస్తుంది. కనుక ఇదివరకటి దుఃఖపు స్పృహ ఇంకా పోలేదు నేను సుఖం పొందాను అంటే. కానీ మోక్షం వచ్చేటప్పటికీ అమ్మ ఇన్ని జన్మలు దాటాను ఇలాంటి బాధలు కూడా ఉండవు వాడి దగ్గర. అందుకే మోక్ష సన్యాస యోగం అని పేరు పెట్టాడు 18వ అధ్యాయంలో. చాలా చాలా గొప్ప విషయం ఇది. అమ్మాయి నా మోక్షం వచ్చింది అంటే మోక్షం వస్తుందా? మోక్షం ఉంది, అది బంధమే వచ్చిపోయింది కానీ మోక్షం ఎప్పుడూ ఉంది. ఇది మాట మనం అనేక మార్లు చెప్పుకున్నాం. కనుక బంధం అనేది అవివేకం, అజ్ఞానం లేదు అది. అది ఉందనుకున్నా అదే పెద్ద అజ్ఞానం. మోక్షం అనేది ఉంది, సత్యమైనది. మోక్షం కొత్తగా వచ్చేదైతే మళ్ళీ కొత్తగా పోతుంది, గుర్తుపెట్టుకోండి. లేనిది వస్తే పోతుంది, ఉన్నదే ఇది. అదే మొత్తం వేదాంతం అంతా ఇక్కడుంది. ఇవన్నీ ఉపనిషద్వాక్యాలు, సామాన్యం కాదు. అందుకే స్వస్థులైనటువంటి వారు అతిమతీవ శుభాం, వాళ్ళు శుభాశుభాన్ని కూడా దాటిపోతారు, పుణ్యపాపాలను దాటిపోతారు. వీటికి దాటిపోయిన స్థితి అది, ఆ స్థితిలో వాళ్ళు ఉంటారు. ఆ స్థితి ఎలాంటిది అంటే మీరు అనుకునే ఈ లోకానందములన్నీ కూడా ఆ మహానందంలో చిన్న లవలేశాలండి. ఏది ఇంద్రలోకానందం, బ్రహ్మలోకానందం, ఆ లోకాలు ఏవైనా ఈ లోకానందములన్నీ కూడా ఆ స్వాత్మానంద స్వరూపిణి అయిన అమ్మ ఇచ్చే మోక్షానందంలో లవలేశాలు. అది నీకు అర్థం అవ్వాలంటే ఒక్కడ అర్థం చేసుకో, స్వాత్మానంద లవీభూత బ్రహ్మాజ్ఞానంద సంతతి. అది అది అతివతీవ శుభం అంటే. అది ఎవరికి ఇస్తున్నది? ఇందాక చెప్పినటువంటి భయగ్రస్తులకు ఆవిడ ఇవ్వట్లేదు. అభయమైన వైరాగ్యాన్ని ఆశ్రయించి స్వస్థులై ఉంటూ తన జీవితంలో జరిగిన సుఖ దుఃఖాలను కూడా చలించకుండా సాక్షీభూతంగా చూస్తున్నటువంటి మహాత్ములు, వివేకులు వాళ్ళంత తేలిగ్గా దొరకరు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యత సిద్ధయే, యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వత బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. అటువంటి వాడు అస్వస్థులు వాళ్ళ పేర్లు తలచుకుంటేనే మన పులకింతొస్తుంది, మనం ఆ స్థితికి వెళ్ళలేకపోయినా. అందుకే ఒక పరమహంసని తలంచుకుంటే ఆనందం, ఒక రమణ మహర్షుల్ని తలంచుకుంటే ఆనందం, ఒక చంద్రశేఖర భారతీ స్వామివారిని తలుచుకుంటే ఆనందం, ఒక చంద్రశేఖర సరస్వతీ స్వామివారిని తలుచుకుంటే ఆనందం. ఎందువల్ల? వాళ్ళ అస్వస్థులు, వాళ్ళకి సుఖదుఖాలు ఏవి పట్టవు, వస్తూ ఉంటే ప్రేక్షకులుగా చూస్తూ ఉంటారు వారందరూ కూడా. అది స్థితి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారు కూడా అమ్మ స్మరణ ఉంటుంది, వారును వారు స్మరిస్తారు. మళ్ళీ శంకర భగవత్పాదులు వారు సౌందర్యలహరి ఎందుకు రాయాలి? పోని శంకర భగత్పాదులు రాయలేదు అని ఎవడో మూర్ఖుడన్నా, వాళ్ళ పరమ గురువు గారిని గౌడ భగవత్పాదులు వారు శుభోదయస్తవ ఎందుకు రాయాలి? ఆలోచించండి. వాళ్ళందరూ వీళ్ళందరూ గురువైన వ్యాస భగవానుడి ఈ గ్రంథం ఎందుకు రాయాలి? ఉపనిషత్తుల్లో కేనోపనిషత్తు స్వయంగా అమ్మ కథ ఎందుకు చెప్పాలి? ఉమా హిమవతి బహుశోభమాన అంటే నేను లేకపోతే మీరందరూ ఇలా అవివేకంలో కొట్టుకుపోతారా? నా వల్లే మీకు వివేకం, వైరాగ్యం, జ్ఞానం అన్నీ వస్తాయి. అందుకే స్వస్థై స్మృత మతమతి ఇవ శుభాం దదాసి, ఈ రెండు వాక్యములు ఇంతవరకు చెప్పిన దాన్ని ఒక చేట తీసుకొచ్చాయి. కనుక భయగ్రస్తుల భయం పోగొడుతుంది ఆ తల్లి, స్వస్థులకి మోక్షాన్ని ఇస్తున్నది. మొత్తానికి ఈ రెండిట్లో ఏది కావాలన్నా నువ్వు తప్ప ఇంకొకరు దిక్కులేరు, అమ్మ తప్ప ఇంకొకరు దిక్కులేరు. దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వధన్యా, ఇది కూడా గొప్ప మాట. ఇది ఆవిడ బ్రహ్మ విద్యాస్వరూపుని కదా, అది తప్ప మనకు దిక్కులేదు. నాణ్యపంథా విద్యతే యనాయ, అది అనమాట ఇక్కడ చెప్తున్నాడు. నాణ్యపంథా విద్యతే అయనాయ, నువ్వు తరించడానికి దీనికి మించి మార్గము లేదు. దేనికి మించి మార్గం లేదు? ఆ పరమాత్మను ఆశ్రయించడానికి మించి మార్గం లేదు. కనుక ఇక్కడ సుఖం కావాలన్నా, పరలోక సుఖం కావాలన్నా, మోక్ష సుఖం కావాలన్నా అమ్మ కాళ్ళు పట్టుకో, ఆవిడే ఆశ్రయ శక్తి. దారిద్ర్య దుఃఖ భయ హారిణి కా త్వదన్య, దారిద్ర్యమైన దుఃఖమైన భయమైన ఈ మూడింటిని నువ్వు పోగొట్టగలవు. అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే, మనిషి జీవితంలో దరిద్రము దుఃఖము భయము ఎంతవరకు ఉంటాయి? పెద్ద తలచించుకున్నట్ట ఓ భక్తుడి దగ్గరికి వెళ్ళి అడిగారు, మీరు చెప్తారా మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి, ఎప్పుడు ఫేస్ ఆనందంగా కనబడుతూ ఉంటుంది, మాది అప్పుడప్పుడు ఆనందం, మీరు ఎప్పుడు ఆనందం? దారిద్ర్య దుఃఖ భయాలు జీవితంలో ఎంతకాలం ఉంటాయి అంటే అమ్మవారిని ఆశ్రయించే వరకు అన్నాడు. ఆశ్రయించడం మొదలెట్టే క్రమంగా తగ్గిపోతే తర్వాత తొలగిపోతాయి. దారిద్ర్య దుఃఖ భయ అరణికాత్వధన్య, నువ్వు మించిన వాళ్ళు ఎవరమ్మా దారిద్ర్య దుఃఖ భయాలు పోగొట్టడంలో? ఆవిడేట. అయితే వెంటనే మనం అనొచ్చు, అదే కాదండి, ఆవిడ తొలగిస్తారు ఒప్పుకుంటాం, కానీ ఇతర మార్గాలు కూడా లేవా? మేము ఈ మార్గంలో ఉన్నాం, ఆ మార్గంలో ఉన్నాం, మాకు తొలగిపోయాయి అని అంటే, మీరు ఆ మార్గంలో ఉన్నప్పుడు అక్కడ తొలగించుకుంది కూడా ఆవిడే. ఏ యథామాం ప్రపంచంతే తాంస్త దైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్య పాఠశరథ. ఇప్పుడు నేను దేని మీద కూర్చున్నా? నేనేమో పీఠ మీద కూర్చున్నాను. కనుక నాకు ఆధార వస్తువు ఏంటి? పీఠ. మీకు ఆధార వస్తువు ఏంటి? కటిక నేల. వెంటనే నా ఆధార వస్తువు వేరు, మీ ఆధార వస్తువు వేరు. కనుక హాయిగా కూర్చోవడం ఎక్కడ జరుగుతుందంటే, నేను పీట మీద అన్నాను, మీరు నేల మీద అన్నారు అని వెంటనే చెప్పాం. కానీ కొంచెం వివేకం ఉంటే తమర పీట ఉన్న వేదిక కూడా నేల మీదే ఉందండి, కనుక మీకు కూడా ఆ నేలే ఆధారం అని మీరు చెప్తారు. ఇప్పుడు చెప్పండి ఎవరికి ఏది ఆధారం? కనుక ఎవడు ఏ రూపంలో సుఖపడ్డా వాడికి ఆ రూపంలో ఆ సుఖానికి మళ్ళీ అమ్మవారే సర్వాధార. అది ఆవిడ సర్వాధార, సర్వాశ్రయ ఇంటి, ఇది అర్థం. కనుక మీకు ప్రపంచం ఆశ్రయమైతే ప్రపంచానికి అమ్మ ఆశ్రయం. ఇది అంటే అల్టిమేట్గా ఏం జరిగింది? ఇప్పుడు నీకు అమ్మే ఆశ్రయమైంది. చెట్టు కొమ్మ మీద హాయిగా నిలబడ్డానండి, కానీ ఆ చెట్టు నేల మీద నిలబడిందండి, నేల మీకు ఆశ్రయమైంది. ఇప్పుడు ఇది గ్రహించగలిగితే సర్వాశ్రయ అంటే అర్థం ఇది. అందుకే సర్వాశ్రయ శక్తి ఆవిడొక్కరే. ఆవిడ పేరే దుర్గా. ఇక్కడ వచ్చింది అమ్మ యొక్క గొప్ప నామం. మళ్ళీ అసలు దుర్గాసి దుర్గ భవసాగర నౌ రసంగ దగ్గరే మహామంత్రోద్ధారణం జరిగింది. దుర్గామంత్రం, దుర్గను తలంచుకుంటే చాలు జన్మలు ధన్యమైపోతాయి అని ఇక్కడ చెప్పాడు కదా. దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో. ఇక్కడ దుర్గా దుర్గా ఇన్ని మార్లు నేను అనడం నా స్వార్థం కోసం, మీ స్వార్థం కోసం కూడా, ఎందుకంటే ఇన్ని మార్లు మీరు విన్నారు. దుర్గా స్మరణజం దేవి, దుర్గా స్మరణజం ఫలం, దుర్గాయా స్మరణేనైవా కిం నసిద్ధ్యతి భూతలే. ఇది మనకి శివుడు పార్వతీదేవితో చెప్తున్నట్ట. చూసావా ఓ దేవి దుర్గాస్మరణ ఇంత గొప్పది. ఎవరితో అంటున్నాడు? దుర్గతో. వాళ్ళు ఆవిడతో చెప్తున్నాడు, నీ స్మరణ చాలా గొప్పది, నీ స్మరణ వల్ల కలిగేటటువంటి ఫలమేదో అది భూమిలో మరొక దాని వల్ల కలగదు, అది కాత్వధన్య. మరొక శాస్త్రంలో ఉన్న వాక్యం చెప్తున్నా. అంతేకాదు, అయ్యో మేము వైష్ణవులు అయిపోయామండి, దుర్గ గొప్పదన్నారే, మరి మేము ప్రార్థించచ్చా అంటే, శైవోవా వైష్ణవోవాపి శాక్తోవా గిరినందిని భజే దుర్గాం స్మరే దుర్గాం యజే దుర్గాం శివప్రియాం. నువ్వు శైవుడవైనా వైష్ణవుడవైనా శాక్తేయుడవైనా దుర్గని భజించు, దుర్గని స్మరించు, దుర్గని యజించు. ఆవిడ ఎవరు? శివప్రియాం, శివప్రియ అయిన అమ్మ అందరికీ దిక్కే. గుర్తుపెట్టుకోండి. చిత్రమైన విషయం ఏంటంటే, ఆ మధ్యలో పాపం వైష్ణవాచార్యులు బయలుదేరి ఒక ఆవిడ విష్ణు సదనం చదువుతుంటే, నీ పేరేమిటంటే దుర్గా అని చెప్తే పేరు మార్చుకుండ్రా అన్నట్టండి. ఇది నిజమైన వైష్ణవం, ఇది చెప్పదు. కానీ ఇలాంటి కుత్సితమైనది ఆచార్య స్థానంలో కూర్చొని మన సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తోంది. ఇటువంటివన్నీ కూడా జగద్గురువుల యొక్క కరుణ చేత తొలగుగాక అని ప్రార్థన చేసుకుంటాం మనం, అవునా లేదా? ఎందుకంటే ఈ కృష్ణుడే చెప్తాడు సరిగ్గా భాగవతంలో. భాగవతంలో పోనీ, అదేదో దేవి భాగవతంలో చెప్తారంటే వాళ్ళు ఒప్పుకోరేమో, భాగవతాన్ని ఒప్పుకుంటారు కదా. ఆ భాగవతంలో కృష్ణుడు చెప్తాడు, దుర్గా అని కృష్ణ అని కుముదిని అని మాధవి అని నిన్నెవరు స్మరిస్తారో వాళ్ళకి సర్వదరిద్రములు తొలగిపోతాయి, గ్రహములన్నీ అనుకూలిస్తాయి అని ఆయన భాగవతంలో చెప్తాడు దశమస్కంధంలో. చూసుకోండి వెతికి, ఆయన చెప్పిన మాట కాదంటే. అలాగా ఇతర దేవతా ద్వేషాన్ని వ్యాపింపజేసే వాళ్ళని వైష్ణవులు అనరు, విష్ణువు మొట్టుకే వేస్తాడు వాళ్ళక్కడ. వైష్ణవుడు అంటే అంతటా విష్ణువుని చూసేవాళ్ళు వైష్ణవులు, అంతటా శివుణ్ణి చూసేవారు శైవులు. అంతటా చూసినప్పుడు వారిలో కూడా అదే చూస్తారు కనుక వాళ్ళ భేదం అనేది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. భేదం ఎక్కడ కనపడినా ఇంకో కొన్ని జన్మలెత్తాలి, అజ్ఞానం అంతరించే వరకు జన్మిస్తూనే ఉండాలి. దేవతా భేదం చూపించడం ఒక అజ్ఞానం. అందుకని శైవే శైవోవా వైష్ణవోవాపి. అంతేకాదు, వైదిక మార్గంలో ఒక పద్ధతి ఉన్నది, సంధ్యావందనం చేయండి, ఏ జపం చేయడానికి లేదు. వైష్ణవుడికైనా శైవుడికైనా సంధ్యావందనలు ఉపాసింపబడేది ఎవరు? ఎవరు? శబ్దాత్మిక శివమలర్గజుషాం నిధానం తం వేదజననీ పరా. ఆవిడే కదా, ఆవిడ దయలైంది, ఏదీ లేదు. అందుకు ఎవడైనా సరే అమ్మనే ఆశ్రయిస్తున్నాడు. దుర్గాం శివాప్రియాం ఆశ్రయే. అందుకే దుర్గా దుర్గేత దుర్గాయా దుర్గానామ పరమ్మను. అమ్మ నాకు ఏదైనా మంత్రం ఇస్తారా? ఏ ఒక్క దుర్గా గొప్ప మంత్రం, నామం మాత్రం మంత్రం అండి దుర్గమ్మది, అది గొప్ప విషయం. అందుకే దుర్గా, మనం దేవి వైభవం చెప్పినప్పుడు దుర్గాదాస్ కథ చెప్పుకున్నాం, స్మరించుకోండి. అతిరమ్యమైన కదా, వాడికి ఏ మంత్రం రాదు దుర్గా అనడం తప్ప చాలు. దాంతో ఎంత తరించిపోయాడు ఆ మహానుభావుడు, గాజుల మలారంతో తిరిగేటువంటి దుర్గాదాసు దుర్గానామంతోనే తరించిపోయాడంటే ఎంత గొప్పదది. కథ మళ్ళీ చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలిసిందే. అంత దివ్యమైనటువంటి దుర్గానామం, దుర్గానే నామం అంత గొప్పదండి. అందుకే దుర్గానామంతో ఎన్ని రకాల ప్రయోగాలు చేయొచ్చు. శ్రీ దుర్గాయై నమః ఒక మంత్రం, ఎప్పుడైనా ఎటువంటి కష్టం వచ్చినా ఇది అనుకోవాలట. అందుకే మహానుభావుడు అనిరుద్ధుణ్ణి బాణాసురుడు నాగపాశాలతో బంధించేస్తాడు, బంధించి వెళ్ళిపోతాడు. నాగపాశం అంటే తాళ్ళు కావండి, మంత్రశక్తి అది. నాగపాశ బంధీకృతులైన వాడికి అన్నీ స్తంభించిపోయే లోపల ఇంద్రియములన్నీ కూడా అలా శిలావత్త అయిపోయాడు. అతను గతి ఏంటో తెలియట్లేదు, ఎలాగూ స్తంభింపబడి ఉన్నాడు కనుక ఎవరు మానని వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ గదిలో అలా బాధపడుతున్నాడు. నిజంగా తానేమి భయంకరంగా రాలేదు, ఆ ఉషాదేవే తన యోగశక్తితో తెచ్చింది అతన్ని చిత్రలేఖ సహాయంతో. ఇప్పుడు బంధింపబడ్డాడు. ఇప్పుడు గతి ఏమిటి? నారదుల వాళ్ళు వెళ్ళేట, ఆయన యోగశక్తి స్వరూపుడు కనుక అని తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళి, ఏం భయపడకు, భయం కలిగితే అమ్మని తలంచుకో. ఎప్పుడు కూడా ఇది ప్రతి వారు ఈ మాట గుర్తుపెట్టుకోండి. అసలు లోకంలో కూడా మన జీవుడికి తెలుసు భయం కలిగితే అమ్మని అనుకోవాలని, మన జీవుడికి తెలుసు. 90 ఏళ్ళు వచ్చిన ముసలాడికి కూడా గట్టిగా కొడిగితే అమ్మా అని ఏడుస్తాడు. అంటే జీవుడికి తెలుసు బాధ కలిగితే అమ్మా అని అనాలని. ఏ అమ్మా, 90 ఏళ్ళప్పుడు నిన్ను కన్నమ్ముందా? లేదు. మరి ఎవరిని ఉద్దేశించి పిలిచో? ఎన్ని జన్మల్లో తల్లులు మారినా మారని తల్లి ఒక్కరున్నారు, ఆవిడ్ని ఉద్దేశించి పిలిచా ఆవిడ్ని. ఈ తల్లి పైలోకం నుంచి పలకదు కానీ ఈ జగదమ్మ అన్ని లోకాల్లో ఉంటుంది కనుక పలుకుతుంది. కనుక ప్రతి జీవుల్లో వాడికి తెలియకుండా అమ్మా అనే స్మరణ ఉన్నది. ఆ అమ్మా నడిచిన ప్రతిసారి అమ్మని తలంచుకోండి చాలు. అందుకే ఆపది కిం కరణీయం స్మరణీయం చరణకమలమంబాయ. స్మరణ మాత్రం చేత సంతృప్తురాలే దుర్గా. అందుకే దుర్గమాయమ్మ అంటే చాలు. ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఆ తల్లి, అది దుర్గా. అందుకు దుర్గానామ పరం మనుహు, దుర్గా అనేది పరమమైన మంత్రము. అందుకే శ్రీ దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే, ఇది మంత్రం చేసుకోగలిగితే ఇవాళ మనకు జగద్గురువులు నన్ను మిషగా తీసుకుని ఇక్కడ మైకంతో నేనంతా, మైకు ద్వారా నా కంఠం వింటే నా ద్వారా గురువుల కంఠం ధ్వనిస్తోంది, నాదేమీ లేదు. కనుక మీకు నాకు కలిపి గురువుగారు మంత్రం ఇచ్చారనుకుంటే శ్రీ దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే, ఇంతకు మించిన మంత్రం లేదు. ఎటువంటి పరిస్థితులైనా దీన్ని నిరంతరం మననం చేసుకుంటే తల్లి చక్కకుండా చూస్తుంది. ఎందుకంటే ఈ మంత్రం మీరు నేను సృష్టించింది కదా, వేదంలో అది. దుర్గాం దేవీ గుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమ. దేవీ గుమ్ అనక్కర్లే మనం ఇక్కడ, వేదంలో అది స్వరం. దుర్గాం దేవీం శరణమహం ప్రపంచే, ఇందుకు మించిన మంత్రమే ఉందండి. ఆ దుర్గమ్ను నేను శరణు వేడుతున్నాను, ఆవిడ శరణ్య అంటే దిక్కైన తల్లిని, దిక్కును పట్టుకుంటున్నాను అంటే తెలివైన వాడిని, ఏ దిక్కో దాన్ని పట్టుకున్నాను. అందుకే అమ్మ అంటే దిక్కైన తల్లి. అందుకే దుర్గానామానికి నేను ఒక అర్థం చెప్పుకున్నామని, తరింప జేయునది దుర్గా. తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం. మామూలుగా కష్టాల నుంచి దాటడం కాదుట, ఈ కష్టం నుంచి దాటడం అంటే ఈ తరంగం నుంచి దాటడం. అసలు సముద్రం నుంచే దాటగలిగితే, సంసారం అనే సముద్రం నుంచే దాటించేది ఆ తల్లి. అంత గొప్ప తారిణీ శక్తి మరొకరు లేరు, ఆవిడొక్కరే ఆ తారిణీ శక్తి, దాటించే శక్తి. తారకం అంటే మోక్షం, అది ఇవ్వగలిగేది. అందుకే సుతరసి తరసే నమః. ఎలా దాటిస్తుంది నిన్ను దురితల నుంచి అంటే, నావే వసింధుం దురితాద్యగ్ని. దుర్గా సూక్తం అంతా కూడా మీకు ఈ తారిణీ శక్తిని చెప్తుంది. మొదటి నుంచి కూడా చూడండి ఇక్కడ, నావేవ సింధుం దురితాద్యగ్ని. ఒక నావ ఎలాగైతే ప్రవాహం నుంచి బయటపడేస్తుందో, నిన్ను దురితముల నుంచి అంటే దురితం అంటే భరించలేనివి, భరించలేని వాటి నుంచి బయటపెట్టేస్తుంది దుర్గమ్మ. అందుకే ఆ నామంలో ఏమన్నంటే దుర్గా ఆ అని దీర్ఘం ఉంది అక్కడ. ఈ ఆ అనే చివరి మాట హంతృవాచకం అన్నారు ఇక్కడ, హరించునది అని అర్థంట. ఏవైతే దుర్గతులో వాటిని హరించుతుంది కనుక దుర్గా అని అన్నారు ఇక్కడ, దుర్గతులను హరించినది. ఇక్కడ దుర్గ శబ్దానికి అర్థం చెప్పుకుందాం. ఎందుకంటే ఒక మంత్రం జపించడం ఎంత గొప్ప విషయమో, అర్థ వివేచన చేయడం అంతకు 1000 రెట్లు ఫలితం. ఇది గుర్తుపెట్టుకోలేదు, నేనన్నమాట కాదు. అర్థస్ఫూర్తితో మంత్రం చేస్తే వీర్యవత్తరం భవతి జగద్ భగవత్పాదుల వారి వాక్యం ఇది. అర్థస్ఫూర్తి కావాలి. ఇప్పుడు మనందరం కలిసి నేను చెప్తున్నాను, మీరు వింటున్నాను కాదు, 9 రోజులు మనందరం దుర్గా సప్తశతి పారాయణ చేస్తున్నాను తెలుసా. పారాయణది మీకు తెలియ భౌతికంగా వెంటనే తెలియదు, శాస్త్రం తెలిసిన వాళ్ళకైతే ప్రారంభించక ముందే తెలుస్తుంది. నేను నా బోటు సామాన్యుల గురించి మాట్లాడుతున్నా. ఇందులో ఉన్నదంతా కూడాను మనందరం కలిసి పారాయణ చేసుకుంటున్నాం, మనకు ఆ భాగ్యం ఇచ్చింది. పారాయణం అంటే యంత్రంలా చదవడమే కాదుట, అర్థస్ఫురణ. అర్థస్ఫురణ కావాలి, స్ఫురణ. దాని అర్థానికి స్ఫురించాలి. ఇప్పుడు ప్రతి వాక్యం మనం ఆగి ఆగి మథనం చేస్తున్నామంటే ఇప్పుడు చేస్తున్నది నిజమైన పారాయణ. ఇది మీరు ఒక్కసారి చేసినా ఇది సంపూర్ణ పారాయణతో ఫలితం. అర్థస్ఫురణ. అందుకే దుర్గా అనే మంత్రానికి అర్థస్ఫురణ. మంత్రశాస్త్రం ఏం చెప్తుందంటే, మంత్రార్థాన్ని మనం భావన చేసి మననం చేసి చర్చ చేసుకుంటూ ఉంటే ఆ మంత్రదేవత ఆనందంతో తాండవం చేసి అనుగ్రహిస్తుంది. ఇప్పుడు మనందరినీ అర్థ వివేచన చేస్తున్నందుకు దుర్గమ్మ అనుగ్రహిస్తోందనే భావంతో పరిశీలిద్దాం. దుర్గా ఈ శబ్దానికి నిర్వచనం ఏమిటి, ఎన్ని నిర్వచనాలు చూడండి. ముందు దాటించునది, ఇది ఒకటి చెప్పుకున్నాం. ఇప్పుడు మరొక అర్థం చెప్తున్నాడు దుర్గా శబ్దానికి. దుర్లభ దుర్గమ దుర్గా చెప్పండి. దుఃఖహంత్రి సుఖప్రద దుష్టదూరా దురాచార శమని దోషవర్జిత. ఇదంతా దుర్గానామార్థం అండి. ఇప్పుడు దీనిలో చెప్పాడు అక్కడ వశిన్యాది వాగ్దేవతలు దుర్గామంత్రాన్ని అందరూ నిక్షిప్తం చేశారు ఆ నామాల గుంపులు. లలితమ్మ 1000 నామాల్లో 1000 మంత్రాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకునే అవకాశం ఇప్పుడు అమ్మవారి ఇస్తారు. ప్రస్తుతాన్ని దుర్గమ్మను తలంచుకుందాం. ఏమని, ఆవిడ దుర్గా అనే నామానికి నిర్వచనం ఇస్తున్నాడు చూడండి. దుర్లభ దుర్గమ ఏదో అది దుర్గా. దుర్గా అనే మాటకి నిర్వచనం మొదటి 2 నామాలు, దుర్లభమైనది దుర్గమమైనది ఏదో అది దుర్గా. ఇప్పుడు భావించండి, ఇది గొప్ప అర్థం కనుక ముందు దీన్ని చెప్తున్నా. ఒకటి తారిణి చెప్పుకున్నది, 2వ అర్థం దుర్లభమైనది దుర్గా, 2వది దుర్గమమైనది దుర్గా. ఇప్పుడు 2వ అర్థం ఏంటి, దుర్లభమైనది. దుర్లభమైనది దుర్గా. దుర్లభము అంటే ఏంటి, దొరకనిది కాదు, కష్టపడితే కానీ దొరకనిది. ఇది అనమాట దుర్లభ అంటే, అత్యంత కష్ట సాధ్యం, బాగా కష్టపడితే లభించేదాన్ని దుర్లభము అని అంటారు. అసలు దొరకకపోతే అలభం, తేలిగ్గా దొరికితే సులభం. ఈవిడ అలభ కాదు దుర్లభ. దుర్లభ అంటే కష్టపడితే కానీ దొరకదు. అవునా లేదా, మనం అనేక మంది చెప్పుకున్నాం అన్నమయ్య ఇది ఒక మాట, ఊరకే దొరకునా ఉన్నతోన్నత సుఖము అన్నాడు ఆ మహానుభావుడు. గొప్ప సుఖం ఉన్నతోన్నత సుఖం ఊరకనే దొరుకుతుందండి, కష్టపడాలి. కొందరు పాపం ఒక ఆవిడ నిన్న ఎవరో చెప్పారు, నేను కష్టపడి బ్రాడీపెట్టు నుంచి వచ్చానండి అని. అబ్బా ఏం కష్టపడ్డావమ్మా, అమ్మవారి కథ వినడానికి చాలా సంతోషం. అసలు బతుకులో ఎన్నో సౌభాగ్యాలు రాసి ఉంటే అంత కష్టపడి ఇక్కడికి వస్తారు, గుర్తుపెట్టుకోండి. దేవి భాగవతంలో జనమేజయుడితో వ్యాసదేవుడు చెప్తాడు ఏంటంటే, అమ్మ కథ వినడానికి ఎన్ని అడుగులు వేసి వస్తావో అన్ని యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుందని చెప్పాడు. ఇక్కడ సామాన్య విషయం అండి, అమ్మ కథ వినడం కాలక్షేపం కాదు, కొంతమంది మమ్మల్ని అనుగ్రహించడానికి వస్తున్నట్టు మాట్లాడతారు, నిన్న రాలేకపోయినా సారీ అండి. ఎవడికి సారీ విడిక, ఇక్కడ ఇది ఎవడి కోసం సారీ అండి? వినలేకపోవడం వాడి కర్మ, వాడి మనసుకు వాడు సారీ చెప్పాలి. తరింపజేసుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నారు అని వాడు మనసు వాడిని తిడుతుంది, దానికి చెప్పుకోవాలి వాడు. కనుక ఇది వినడానికి రావడం త్యాగమేమీ కాదు, జీవితంలో సార్థకమైన పని ఏదైనా ఉంటే ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? ఇది వినడం అంత తేలిగ్గా దొరుకుతుందా? గొప్ప వస్తువు తేలిగ్గా దొరకదు, తేలిగ్గా దొరకాలనుకోవడం తప్పు, కష్టపడితే కానీ దొరకదు. దుర్లభ గొప్ప వస్తువు. గొప్ప వస్తువు ఏంటి సృష్టిలో? ఆత్మవస్తువు, పరమాత్మ వస్తువు, పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ అనే అర్థము, దుర్గా అంటే పరబ్రహ్మ, ఇది అర్థం. దుర్గ శబ్దానికి పరబ్రహ్మ అర్థం. అంతేగాని రాక్షసులను కొట్టేసే మహాశక్తిని మాత్రమే అర్థం కాదు, దుర్గా అంటే పరబ్రహ్మ, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పరబ్రహ్మ వస్తువు మాత్రమే అత్యంత కష్ట సాధ్యం, అది అంత తేలిగ్గా దొరకదు. ఏం చేయాలి దానికి? తమ్ ముక్తిరే హేతు రవిచించం అనన్య శక్తి. ఆవిడ కోసం ఏం చేయాలండి? సునియితేంద్రత తత్వసారై మోక్షార్థివి మునిభిరస్త సమస్త దోషై విద్యాశిషా భగవతి. ఎప్పుడు చెప్పుకున్నాం ఇది? నిన్ననే చెప్పాం. అమ్మా త్వం ముక్తిహేతు అవిచింత్యం, చింతనకు కూడా అందవు నువ్వు. చింతనకు అందని దాన్ని చింతించడం ఎంత కష్టమండి, కష్టం కాదు, మహాకష్టం. అందుకు విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు, రామాయణం పెద్దది రాశాను కనుక మోక్షం ఇవ్వు అని నేను నిన్ను అడిగితే, ఓ రామా నువ్వంటావు ఏంటంటే ఇలాంటి కావ్యాలు ఇలాంటి సంగీతాలు ఈ వేషాలు ఎవడైనా వేస్తాడు, నన్ను పొందాలి అంటే కావ్యాలు రాయడం కంటే సంగీతం పాడడం కంటే కష్టమైంది ఒకటి ఉంది, అది చెయ్యి. చచ్చినట్టు ఇంద్రియ జయము ప్రాపింపజేసుకోవలయు, ఇదండి మొట్టమొదటి. ఈ మాట ఇలాగే వాడారైనా, చచ్చినట్టు, ఇది మన ఎక్స్ప్రెషన్ తెలుగువాడి పలుకుబడి. చచ్చినట్టు ఇంద్రియ జయము ప్రాపింపజేసుకోవలయు. తెలివితేటలు ఇవన్నీ చూపిస్తావా భగవంతుడి ముందు? ఫీట్ చేస్తావా? విన్యాసాలు చేస్తావా? ఏమో ఆయన ఇచ్చిందే కవిత్వం. కవిత్వం నువ్వంతా, నీకు పుట్టిందా? ఆయన ఇస్తే పుట్టింది. ఆయన ఇచ్చిన కవిత్వం ఆయనకు చూపిస్తావా? చిన్నపిల్లాడికి వాళ్ళని 10 రూపాయలు ఇస్తాడు, వాడు రేపు పొద్దున్న అందులో 5 రూపాయలు ఇచ్చిన అన్న గిఫ్ట్ ఇస్తున్నాను అంటే, అలా ఉంటుంది మనం అన్నీ కూడా భగవంతుడికి ఇవ్వడం. ఆయన ఇచ్చిన 10 రూపాయలే, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? అయితే నాన్న గనక ఓ అబ్బా ఇచ్చావా దాచుకుంటాను లే వేకలు వేస్తానని ముద్దుగా అంటాడు, అంతేగాని నువ్వు ఇచ్చేసేనే మురిసిపోకు అక్కడ. ఆయనకంటూ నువ్వు ఇవ్వగలిగేది ఏమిటి అసలు? ఆయన ఇచ్చింది ఆయనకి ఇస్తావు, కబుర్లు చెప్పుకో. నువ్వు చేయాల్సింది ఇంద్రియ జయం చేయాల్సిందే, అదంత తేలిక, చెప్పినంత తేలిక కాదు, కష్టమైనా కాదా? పైగా చాలా కష్టం ఏంటి, దృష్టి లోపలికి మరల్చడం. చాలా సులభం బయటకు పరుగు తీయడం, అది బయటకు పరుగు తీసే దృష్టి అందరికీ ఉంటుంది, కానీ పరిగెడుతున్న చూపు ఎక్కడి నుంచి వచ్చిందో అటు చూడడం అందరికీ సాధ్యం కాదు. ఈ చూపు ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని చూడడం అందరికీ సాధ్యం కాదు. చూపు దేనివైపు ప్రసరిస్తుందో దాన్నే చూస్తాం. చూపు బాహ్యానికి ప్రసరిస్తుంది, చూపుకు మూలమైన ఆత్మచైతన్యం లోపలుంది, అంతే కదా, తేలికే కదా. దాన్ని చూడగలిగే ప్రయత్నం చేయాలి, అది అనమాట. దృక్కును చూడు, దృశ్యాన్ని చూడకు, అది ఇక్కడ చెప్పడం. మొత్తం వేదాంతత్వం ఇక్కడ ఉంది, వెళ్ళు. అదంత తేలిక, అదే మహాకష్టం అండి. అంతర్ముఖ సమారాధ్య, అది తెలుసుకోవాలి. మరి దుర్లభం, నువ్వు అంతర్ముఖంతో ఆరాధిస్తే గానీ దొరకదావిడ. అబ్బే నాకు చేత కాదండి, నేను ఎప్పుడు బహిర్ముఖ దృష్టే. అయితే అమ్మ నీకు దొరుకుతుందన్న ఆశ వదులుకో, ఎందుకంటే బహిర్ముఖ సుదుర్లభ, దుర్లభ దుర్గమా దుర్గ, అతికించుకోండి, వచ్చేసింది. ఎవడైతే బహిర్ముఖ దృష్టి కలిగి ఉంటాడో వాడికి ఆత్మస్వరూపుడైన అమ్మత్త తేలిగ్గా దొరకదు. కనుక బహిర్ముఖులకి సుదుర్లభమై అంతర్ముఖులకి సులభమైన ఏ ఆత్మతత్వం ఉందో అది ఏ దుర్గా, ఇది దీని యొక్క నిర్వచనము. బహిర్ముఖులకు సుదుర్లభై అంతర్ముఖ సాధన చేసేటటువంటి వారికి సులభమైన పరతత్వమే దుర్గా. కనుక దుర్గా అంటే పరతత్వము, ఇది తెలిసిపోయింది కదా. కనుక దుర్లభము అది. అయితే ఇంత దుర్లభమైన తత్వం భక్తి కలవారికి జ్ఞానులకి సులభం, అందుకు సులభ కూడా ఆవిడే. సులభ సువ్రత సూక్ష్మ దుర్లభో దుర్గమో దుర్గ, ఎక్కడివి? విష్ణు శాస్త్రం. పుంలింగంలో విష్ణువు, స్త్రీలింగంలో లలిత, తత్వం మాత్రం ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆ దుర్లభం అదే, సులభం అదే. ఎవరికి సులభం? అంతర్ముఖ సమారాధ్య. ఎవరికి దుర్లభం? బహిర్ముఖ సుదుర్లభ. కనుక దుర్లభ అయిపోయింది. దుర్గమ తర్వాత మాట, దుర్లభమైనది అంటే అర్థమైపోయింది కదా. దుర్గమ, దుర్గమ అంటే ప్రవేశించడానికి కష్టమయ్యేది, అర్థం చేసుకోవడానికి కష్టమయ్యేదాన్ని దుర్గమం అంటారు. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైంది కదా, అయితే సుగమం. అర్థం కాలేదా, అయితే దుర్గమం. దుర్గమము అంటే అందుకోవడానికి కష్టం, ప్రవేశించడానికి కష్టం. దుర్గమారణ్యము అని పేరు వినుంటారు మీరు ఎప్పుడు, అడుగు పెట్టడానికి కూడా వీలు లేనంత భయంకరంగా ఉండే అరణ్యాన్ని దుర్గమారణ్యము అంటాం. భగవత్తత్వం కూడా దుర్గమము, అంత తేలిక కాదు. క్షురస్యధార అంటుంది కఠోపనిషత్తు. క్షురస్యధార అంటే కత్తి పదును మీద నడవడం ఎంత కష్టమో ఆధ్యాత్మిక మార్గం అంత కష్టం తెలుసా. మనం అనుకుంటాం చాలా సులభం అండి, కొబ్బరికాయ కొట్టేస్తే అయిపోయింది, అది కాదు, కానీ కాదనుకోండి. ఆధ్యాత్మిక మార్గం అంత తేలిక కాదు. కనుక ఆధ్యాత్మిక ఉపన్యాసం అర్థమైపోయింది అంటే మాత్రం కొంచెం భయపడాలి. అర్థం కాలేదంటే సరైనదే చెప్పానని తృప్తి పడాలి. అంత తేలిక అర్థమైతే ఆధ్యాత్మికత ఎలా అవుతుంది, అంత సులభమా? అందుకే క్షురస్యధార, అద్భుతమైన మాట చెప్పారండి. అందుకే వివేకానంద అంటాడు ఆధ్యాత్మ రంగంలో ప్రవేశం ఎవరికో తెలుసా, దృఢిష్ట బలిష్ట, మంచి బలవంతుడు రావాలట, దమ్మున్నవాడు రావాలి ఆధ్యాత్మిక రంగంలోకి. సాహసులకే ప్రవేశం ఆధ్యాత్మ రంగంలోకి, పిరికి పందరికి నో ఎంట్రీ. గుర్తుపెట్టుకోండి, ధైర్యం ఉండాలి, సత్యాన్ని ఎదుర్కోగలిగిన ధైర్యం ఉండాలి, అసత్యాన్ని విసర్జించగలిగే ధైర్యం ఉండాలి. అలాంటి ధైర్యం కలిగిన వారు మాత్రమే ప్రవేశించగలరు. దుర్గమారణ్యంలోకి ఎవరు ప్రవేశించగలరు, దుర్గమ్మైన అంతరిక్షంలోకి ఎవడు వెళ్ళగలడు, దుర్గమ్మైన ఎవరిష్ట పర్వతాన్ని ఎవడెక్కగలడు, లోతులు ఉన్నటువంటి దుర్గమ్మైన సముద్రంలోకి ఎవడు వెళ్ళగలడు, అదమ్మున్న వాడు వెళ్ళగలడు. అందుకే దుర్గమమైన ఆ మార్గంలోకి దళిష్ట బలిష్ట అయినటువంటి అంతర్ముఖ దృష్టి కలిగినటువంటి వీరులు ధీరులు మాత్రమే వెళ్ళగలరు. వారు వీరులు, వారు ధీరులు, ఆ వీరుల చేత ధీరుల చేత మాత్రమే అమ్మ తెలియబడుతుంది. కనుక వీరారాధ్య ధీర సమర్చిత, అలాంటి ధీరులు. ఈ మాట ఉపనిషత్తు చెప్తోంది, పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూ కశ్చిత్ ధీర ప్రత్యగాత్మానమైక్షత్. ప్రతివాడు సృష్టిలో 99.9% మంది దృష్టి బహిర్ముఖానికి పరిగెడుతుందయ్యా. పిల్లాని ఎక్కడికి వెళ్ళొద్దు అని ఇంట్లో కూర్చోబెట్టి తలుపులు తీసేసి బయటికి వెళ్తే ఏముంటాడు పిల్లాడు, సరేనమ్మా అంటాడు. ఆవిడ అటు వెళ్ళగానే ఎలగరిస్తాడు, ఎందుకంటే తలుపులని తీసేశావు నువ్వు, బహిర్ముఖం. ఇంద్రియాలు తలుపులు తెరిచేస్తే మనస్సు అనే పిల్లాడు బహిర్ముఖుడై పరిగెడతాడు. నిగ్రహించు, కూర్చోబెట్టు, లోపలికి చూడమను, బాగుపడతాడు. అందరూ చూడలేరు, కశ్చిత్ ధీర, ఒక్కడు మాత్రమే. కానీ ధీరుడు వీరుడు అంటే వాడిని వీడిని కొట్టేవాడని కాదు, తన ఇంద్రియాలను నిగ్రహించి లోపలికి చూసేవాడు. వాడుకు మాత్రమే వెళ్ళగలడు, ఇతరులు వెళ్ళలేరు. అందుకే దుర్గమము. ఎందుకు దుర్గమం అంటే, వేదం ఒక మాట చెప్పిందిట, నువ్వు పరమాత్మ గురించి చెప్పగలవా అని వేదాన్ని అడిగితే నేను చెప్పగలను. ఏంటి చెప్తావంటే, దేనితోనూ ఆయన్ని చెప్పలేనని చెప్పగలను చెప్పిందిట. ఎంత గొప్పగా చెప్పిందండి, పరమాత్మ అనేది దేనితోని చెప్పబడదు. ఎన్ మనసా నమనుతే, ఎన్ మనసా నమనుతే, మనస్సుతో దాన్ని మననం చేయలేవు. అంతేకాదు, నాత్మా ప్రవచనేన లభ్య, నాయమాత్మా ప్రవచనేన లభ్య, నాయనాత్మాత్మా బలహీనేన లభ్య. బలహీనులంటే ఇంద్రియాలకు లొంగిపోయేవాళ్ళు, అందుకని శాండోలు పెద్ద పెద్ద ఎత్తేసేవారు వారు కాదు బలవంతులంటే. బలహీనులంటే ఇంద్రియానికి లొంగిపోయేవారు, బలవంతులంటే ఇంద్రియాలను నిగ్రహించుకునేవాడు. ఒక్కటే, వాడు వీరుడు, వాడు ధీరుడు. ఆ వీరులు ధీరులు మాత్రమే అమ్మని సరిగ్గా ఆరాధించగలరు. మిగిలిన వాళ్ళందరూ బయటికే సూపర్ఫిషియల్, లోతుకి వెళ్ళలేరు వాళ్ళు. తెలుసుకోండి, అసలైన అమ్మ దొరకాలంటే ఇది ఉండాలి. ఇప్పుడు చూడండి, అమ్మ కావాలంటే చేసుకోవాల్సిన సాధన ఇవన్నీ మనకు సాధన ప్రేరేపిస్తే చాలు, దృష్టిని ఇటు తిప్పగలిగితే చాలంతే. అందుకు దుర్గమము. యతో వాచోని వర్తంతే అప్రాప్య మనసాసహ, మనసుకి మాటకి అందని ఏ తత్వమున్నదో అది దుర్గమము. ఇది ఎవరని చెప్పింది వేదం, పరతత్వం అని చెప్పింది. కనుక పరతత్వమే దుర్గమము, దుర్లభము, దుర్గమము అనగానే తెలిపింది ఏమిటి, పరతత్వమే దుర్గ. ఎప్పుడైనా భగవన్నామానికి ముందు పరబ్రహ్మార్థం వస్తేనే మంత్రం అవుతుందండి, అది తెచ్చుకోవాలి. తర్వాత ఐహికార్థం కూడా ఉంటుంది దాంట్లో, లేక కాదు, వచ్చేస్తాం చూడండి. మీకు ఐహికార్థం చాలా ఇష్టమైన యుద్ధం. ఏవి దుహు దుహు అని చెప్పబడతాయో వాటన్నిటినీ తొలగించేది దుర్గా, ఇది ఐహికార్థం. ఇది ఎన్నో అర్థం నేను చెప్తున్నది, 4వ అర్థం నాకు తెలిసి. ఒకటి తారిణి, 2 దుర్లభ, 3 దుర్గమ. ఇప్పుడు వచ్చాం ఐహికార్థములు, ఇవి చాలా బాగుంటాయి. ఎందుకంటే దుర్గమం కాదు ఇది, దుహు అన్న వాటన్నిటినీ తొలగిస్తుందిట. దుహు అనేవి ఏంటో ఒక దగ్గర రాసుకోండి, మనకు పరిచయమే. ఒకటి దుఃఖము, ఖమ్ అంటే అనుభవం అని అర్థం. హాయైన అనుభవాన్ని సుఖం అంటాం, భరించలేని అనుభవాన్ని దుఃఖం అంటాం, అంతే. కానీ దుఃఖము అంటే భరించలేని అనుభవము, అర్థమైంది కదా. ఎవడైనా అబ్బా ఇది భరించలేని అంటే అదే దుఃఖం, భరించగలిగే సుఖం అందరూ భరిస్తారు, అందుకు సుఖం అది, అర్థమైంది కదా. కనుక దుఃఖం, దుర్మార్గం, దురాచారం, ఇవి రాయడానికి పెద్ద కష్టపడక్కర్లే, కనబడుతూ ఉంటే తెలుస్తూ ఉంటాయి. దుఃఖము, దురాచారము, దుష్టత్వము, దుర్మార్గము, దురితం. దురితం అంటే పాపం, దూరితం, ఇలా బోల్డ్ రాసుకోవచ్చు. దుస్సాధ్యం, లౌకికంగా కూడా కొన్నిసార్లు సాధించడం, శరీరం అంతా ఎఫర్ట్ చేస్తాం, 10 మంది సహాయం తీసుకుంటాం, అయినా మన వల్ల కాదు. చూస్తుంటాం కదా లోకంలో, 100 మంది డాక్టర్లు కష్టపడతారు, ఆఖరికి అమ్మవారిని ఏదో తలంచుకుంటే బాగుపడిపోతాం. ఎవరి వల్ల సాధ్యం కానీ దుస్సాధ్యం, ఎంత కష్టపడినా సాధ్యం కానీ దుస్సాధ్యం. కానీ ఎన్ని దుఃఖులు వచ్చాయి ఇప్పటికీ, దుస్సాధ్యం, దుఃఖం, దురితం, దుర్మార్గం, దుష్టం, దురాచారం, చాలా 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 చాలా. నీకు ఎన్ని చాలా అయినా ఈవిని ఆశ్రయిస్తే ఇవన్నీ కట్టకట్ట ఒకసారి తీసిపారేస్తుందట. దుఃఖాన్ని, దుస్సాధ్యాన్ని, దురితాన్ని, దుర్మార్గాన్ని, దురాచారాన్ని, దుష్టత్వాన్ని నశింపజేసే తల్లి దుర్గా. ఇప్పుడు తెలిసింది కదా ఇంకేం కావాలండి మనకి. కానీ దుర్గాస్మరణ ఎవరైతే చేస్తారో వాళ్ళకి దుస్సాధ్య, దుఃఖ, దుష్ట, దురాచార, దుర్మార్గాదులన్నీ కూడా నశించిపోతున్నాయి. ఇంకేం కావాలి? ఇది అసలైన అభ్యుదయార్థం. ఇందాక చెప్పింది పరమార్థం, అది నిశ్రేయసార్థం. కనుక ప్రతి మంత్రానికి ఐహికార్థం, పరమార్థం రెండుంటాయి. పరమార్థం అసలు ప్రయోజనం, ఐహికార్థం ప్రయాణంలో ప్రయోజనం. అంతే, ప్రయాణంలో ప్రయోజనం. మన బ్రతుకు యాత్ర చక్కగా జరగాలి అంటే ఈ అర్థం కావాలి. కానీ రెండిటికి ఒక నామం మాత్రం ఒకటే, అర్థాలు వేరు. అంటే అర్థం ఈ నామం ఏ తల్లో ఆ తల్లినికి రెండు ఇస్తుంది. అందుకు పరమార్థ జ్ఞాన స్వరూపం చెప్పడం కోసం తారిణి, దుర్లభ, దుర్గమా చెప్పాం. ఐహికార్థం చెప్పడం కోసం మళ్ళీ ఆ తారిణి మీరు తెచ్చుకుని ఇప్పుడు చెప్పినవన్నీ చెప్పుకోవచ్చు ఇక్కడ. అందుకు ఆ తల్లిని ఆశ్రయిస్తే ఎంత గొప్ప ప్రయోజనం చూపిస్తుంది. దుర్గా అనే నామం అనగానే ఆవిడకి అర్థమైపోతుంది నీకేం కావాలని. దుఃఖాన్ని తొలగిస్తుంది, దుష్టత్వాన్ని తొలగిస్తుంది. నీకెలాగైతే దుఃఖ, దుష్టత్వ, దురాచారాలు బాధిస్తున్నాయో నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖ దుష్టత్వాలు కూడా పోవాలి అంటే దుర్గని ఆశ్రయించాలి. అందుకే దుర్గమ్మని ప్రతి వాడు ప్రతి ఇంట ఆచరిస్తే ఆ ఇల్లున్న సమాజం బాగుపడుతుంది, ఆ సమాజం ఉన్న దేశం బాగుపడుతుంది. అందుకు భారతదేశాన్ని దుర్గమ్మ రక్షించాలి అని ప్రార్థించాలి. ఆలయాలు ఉన్నది ఆ దుర్గమ్మను ఆరాధించి తత్ఫలం దేశక్షేమానికి ధారపోయడానికి. అందుకు రోజూ కృషి చేస్తున్న ఒక క్షేత్రం శృంగేరి జగద్గురువుల యొక్క ఈ శారదా పరమేశ్వరి పీఠం. ఇక్కడ దుర్గమ్మ, అలాగే జగద్గురువులు అనేక వాళ్ళు శృంగేరిలో శతచండి, సహస్రచండి ఎందుకు చేస్తున్నారు? అలాంటి వారు ఇంకా ఉన్నారు కనుక మనం చెప్పుకోవడానికి, వినడానికి ఇంకా ధర్మం ఉంది. సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, నీళ్లు వస్తున్నాయి, వెలుగు వస్తున్నాయి, వాళ్ళు ఉన్నారు కనుక మనం సుఖంగా ఉండగలం. అందుకే ఎక్కడ దుర్గారాధన ఉంటుందో అక్కడ దుర్గతులు ఉండవు, ఇది తెలుసుకోండి. అందుకే ఈ తల్లి యొక్క తత్వం అంతా ఇక్కడ చూపించారు. ఐహిక పారమార్థిక సుఖములు రెండూ ఇవ్వగలగడం అనేది దుర్గానామానుకున్న రెండు అర్థములు. ఈ రెండు అర్థాలు ఇందులో చెప్పబడుతున్నాయి. అందుకే పరతత్వార్థం చెప్తూ వేదమే అమ్మ మాటకు మాట అర్థం చెప్పిందండి. దేవి అధర్మ శిక్షణలో మనకు వస్తుంది అది. యస్యా పరతరం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తిత. యస్యా పరతరం నాస్తి, దేనిని మించి మరొక తత్వము లేదో ఆ పరతత్వము దుర్గా. ఇది వేదమాత ఇచ్చిన మాట. యస్యా పరతరం నాస్తి, అందుకే పరతత్వం ఇందాకటి నుంచి నిర్వచనం ఇవ్వడానికి కారణం ఇది. యస్యా పరతరం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తిత తాం దుర్గాం దుర్గమాం దేవీం. ఇవి మనం చెప్పుకున్నాం. అందుకు ఆ తల్లి దాటించేటువంటి ఆ శక్తిని నమస్కారం చేసుకుని, అటువంటి ఆ తల్లి దారిద్ర్య దుఃఖ భయహారిణి కత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందుకే శివుడు పార్వతీదేవితో చెప్తూ దుర్గా దుర్గేత దుర్గాయా దుర్గానామ పరం మను యో జపేత్ సతతం చండీ. ఆవిడతోనే చెప్తున్నాడు మళ్ళీ చండీ. జీవన్ముక్త సమానవహ, దుర్గానామం స్మరించేవాడు జీవన్ముక్తుడైపోతున్నాడు. ఇంకేం కావాలండి, కావలసినటువంటి స్థితి అది. అలాంటి తల్లి కనుకనే అందరిని అనుగ్రహించిన ఆవిడ స్వభావం వారి వారి కర్మలకు అనుగుణంగా. అందుకు ధర్మాదులు చేసే వాళ్ళకి సద్గతులు ఇస్తున్నావు, ఆశ్రయించే వాళ్ళకి ధర్మం చేసి బుద్ధి పుట్టించి సద్గతులు ఇక్కడ అక్కడ ఇస్తున్నావు. ఈ రెండూ అక్కర్లేవు అని తెలుసుకునే జ్ఞానికి మోక్షాన్ని ఇస్తున్నావు. ఆ నువ్వే ఇందులో ధర్మరక్షణలో భాగంగానే అసురుణ్ణి సంహరించడానికి ఇప్పుడు లీల చూపించావు అని మళ్ళీ ప్రస్తుతానికి వచ్చారు ఎవరు, దేవతలు. ఏ భిర్హతై జగదుపేతి సుఖం తథైతే కుర్వంతు నామ నరకాయ చిరాయ పాపం సంగ్రామ మృత్యుమధిగమ్య దివం ప్రయాంతు మత్వేతి నూన మహితాన్ వినిహంసి దేవి. మొత్తానికి తేలింది ఏమిటంటే నువ్వు కారుణ్యరూపిణివి, కారుణ్యరూపిణివి అయితే ఈ రాక్షసులను ఎందుకు చంపేవు అనే దానికి మేము చెప్తున్న అర్థం ఏంటంటే వాళ్ళు అధర్మపరులు గనక నువ్వు చంపేవు అంటే తేలిపోయింది. కానీ చంపడం రూపంతో వాళ్ళపై కృప చూపించావు అని మాకు ఇప్పుడు అర్థమయ్యింది. ఎలాగో చూడండి, గొప్ప మాట చెప్తుంది. నువ్వు వీళ్ళని చంపడంలో రెండు ఉద్దేశాలు ఉన్నాయి చూడండి. ఒకటి, ఏ భిర్హతేహి జగదుపైతి సుఖం, ఈ రాక్షసులు కానీ మరణిస్తే జగతికి సుఖం కలుగుతుంది. కనుక కోట్లాదిగా ఉన్న జగతిని రక్షించడం కోసం ఒక 10 మంది అసురుని సంహరించింది అంతే కదండి. మన శరీరాన్నంతటిని కాపాడడం కోసం మన శరీరంలో భాగమైన ఒక అవయవాన్ని తీసేకి తప్పట్లేదు. ఎందుకు? శరీరాన్ని కాపాడడం కోసం. తీసేనా అని డాక్టర్ అడిగితే సరే తీసేయండి అంటాం, అవునా లేదా? మొదలు ఏడ్చినా తర్వాత సర్దుకుపోతాం. ఎందుకు? అది పోయినా నువ్వున్నావు అని, ఇతర క్షేమంలో ఉన్నాయి కదా. మరి నీ శరీరంలో నువ్వనేవాడివే, నీదైన భాగాన్ని తీయడానికి సిద్ధపడిపోయేవే. ఎందుకు? ఇతరత్ర క్షేమం కోసం. అర్థమైంది కదా. అలాగే జగత్ క్షేమం కోసం కూడా దీన్ని బాధ పెట్టేటటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో వాటిని అమ్మ తొలగిస్తుంది. అందుకు మొదటి ప్రయోజనం ఏమిటి? జగత్ సుఖం ఉపైతి, జగత్తుకు సుఖం కలుగుతుందని కొట్టిందిట. అయితే జగత్తుకు సుఖం కలిగితే మరి వీళ్ళకో? వీళ్ళు ఎలాగూ చేస్తారు, ఇప్పుడు కాకపోతే ఎప్పటికో అప్పుడు చేస్తారు, అంతే కదా. 100 గొడ్లను తిన్న రాంబందు ఒక్క గాలి వానికి పోతుంది అని మనకి ఇటీవల కూడా కొన్ని సంఘటనలు రుజువు చేశాయి. అవునా లేదా? గాలివానులకు పోతారు, అందరి నుంచి తప్పించుకున్నా అలా ఉంటాయి. అలాగా గాలివానికి పోయినటువంటి రాబందులు కదా మనకు తెలుసు, ఎప్పటికప్పుడు రాక్షులైన పోతారు. అలా పోతే వాళ్ళకి ఏమొస్తుందంటే నరకం వస్తుంది. చూడండి, మామూలుగా వాడు జగత్తుకంతటి పీడ కలిగించాడు, వాడు చావొచ్చినప్పుడు వాడు చచ్చాడు. ఎవడి కాలం కలకాలం బతుకుతాడు, వాడు చావొచ్చినప్పుడు వాడు చచ్చాడు. చచ్చేక వాడు తిన్నగా ఎక్కడికి పోతాడు? నరకానికి పోతాడు అని చూసి వీడు చస్తే లోకం క్షేమం అవుతుంది, వీడు నరకానికి పోతాడు. వాడికి చూసారా, వీడు చేస్తే వీడికేం ప్రయోజనం, ప్రపంచానికి ఏం ప్రయోజనం? ప్రశ్న వేయాలి. వీడు చేస్తే ప్రపంచానికి క్షేమం, వాడికి నరకం. వాడంటే తన బిడ్డే కదా. చూడండి, తల్లి ఆలోచిస్తుంది, వాడంటే తన బిడ్డే కదా. వీడు చావడం వల్ల లోకానికి క్షేమం, లోకం నా బిడ్డే కదా. మరి నా బిడ్డ నరకానికి పోకూడదు, అందుకు వీడు నరకానికి పోకూడదని చెప్పి వాడి చేతి యుద్ధం చేయించి యుద్ధంలో చంపించి యుద్ధంలో మరణించిన వాడు వీరస్వర్గానికి వెళ్తాడు కనుక స్వర్గానికి పంపించావు నువ్వు తల్లి అన్నాడు. ఎంత గొప్ప మాట్లాడు, ఎంత గొప్ప భావం. అంటే యుద్ధంలో పోతే ఏమొస్తుంది? వీరస్వర్గం. అమ్మవారి చేతిలో పోతే స్వర్గం కంటే గొప్ప సుఖాలు వస్తాయి, అంతే. మోక్షం మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి, తేలిక కాదు. ఎందుకంటే రావణ కుంభకర్ణులు కూడా దెబ్బతిన్నా మళ్ళీ రావాల్సి తప్పలేదు. కాలనేమి విష్ణువు చేతి దెబ్బతిన్నాడు క్షీరసాగర మథన సమయంలో అమృతం వచ్చిన తర్వాత, కానీ వాడు మోక్షం పొందేది కంసుడిగా పుట్టినప్పుడే. ఇది ఒక పెద్ద రహస్యం, మళ్ళీ చెప్తే కృష్ణ కథ అయిపోతుంది, నా భయం నాది. ఎందుకంటే భగవంతుడు చెయ్యి పడి కానీ కొడితే వాడికి దుర్గతులు రావు. చేసిన పాపం ఎలాంటిదండి? ఎన్నో జన్మలు దుర్గతులు నరకాలు అనుభవించవలసినంత పాపం చేశాడు. ఆ పాపానికి అమ్మవారు దెబ్బతీయడం వల్ల వాడికి ఆ పాపాలు ఏవి ఇంకా అనుభవించవలసిన దురవస్థ లేకుండా హాయిగా స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. స్వర్గాది లోకాలు, అది అమ్మవారు ఇచ్చిన పుణ్యం వాడికి, వెళ్ళిపోయాడు. అది కరుణ కాదు. ఒక్కొక్కప్పుడు వాడిని చంపడం తగునా అని మన అన్నాక వాడు చేసిన పని ఇది, అమ్మ ఇలా చేసి వాడికి సద్గతి ఇచ్చింది అని చెప్తే అంత గొప్ప పరిస్థితి ఇచ్చిందా, ఇది తగునా అని మళ్ళీ అంటాం మనమే. ఆశ్చర్యంగా ఉంటుంది మనకి అమ్మ కృప, భగవత్ కృప. ఇక్కడ మీకు ఇది అర్థమైతే రామాయణం కూడా అర్థమైపోతుంది, అంతా దీంట్లోనే ఉంది. అయితే భగవంతుడు చంపితే మరి పుట్టని మోక్షం కూడా వస్తుందిట. ఎప్పుడంటే వాడు కూడా శత్రు మార్గంలో ఉన్నా ధ్యాననిష్ట కలిగి ఉంటే వస్తుంది. ఇది రహస్యం అండి. కాలనేమికి ధ్యాననిష్ట లేదు, రావణుడికి ధ్యాననిష్ట కుదరలేదు, అంత కుదరలేదు ధ్యాననిష్ట. వాడు ఎంతవేపు సీతని, సీతమ్మ మనస్సు మార్చాలనే నిష్ఠే తప్ప రామచంద్రమూర్తిని ధ్యానించలేదు వాడు. అందుకు రామచంద్రమూర్తితో చేతిలో మరణించిన మళ్ళీ పుట్టాడు వాడు. ఎప్పుడు వాడిని ధ్యానించేవాడు కంసుడు అండి, పాపం. ఆకాశవాణి చెప్పింది దొరికి చచ్చే వరకు ఎప్పుడొచ్చేస్తాడో ఎప్పుడొచ్చేస్తాడో అని భయపడుతూ కృష్ణుడే ధ్యానించాడు, మోక్షం పొందిపోయాడు. ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర, మళ్ళీ కదిలిస్తే భాగవతం వస్తుంది, నా భయం నాది, వదిలేద్దాం. సరే మొత్తానికి తెలిసింది కదా ఇక్కడ తత్వం. అందుకు అమ్మవారు కానీ కొడితే వాడికి అమ్మవారి ధ్యానం లేదు, ఏమీ లేదు, కొట్టిందంతే. ఆవిడ చేత దెబ్బతిన్నందుకు గాను ఉత్తమ లోకాలకు వెళ్తాడు, యుద్ధంలో పోయినందుకు కూడా రెండు ప్లస్లు అయిపోయి వాడికి గొప్పగా ఆనందంగా ఉంటాడు ఇంకా. కనుక ఇద్దరు పిల్లల్ని ఎలా కాపాడింది? వీడిని చంపి లోకాన్ని కాపాడింది, వీడిని మరి చంపి నరకానికి పోకుండా సద్గతికి ఇచ్చింది. అందుకు తల్లి సంగ్రామ మృత్యు అధిగమ్య, సంగ్రామ మృత్యువుని దాటి దివం ప్రయాతు ప్రయాంతం, వీడు దివమునకు చేర్చుతాను అనుకుని అలా చేర్చి నువ్వు మహితాన్ వినిహంసి దేవి, ఈ రాక్షుడిని చంపేవమ్మా. అంటే అమ్మ రాక్షుడిని ఎందుకు చంపింది? నిర్వచనం దొరికిపోయింది మనకు, అర్థం దొరికిపోయింది ఇంత స్పష్టంగా. ఎందుకంటే సూర్యమండలాన్ని భేదిస్తే గానీ స్వర్గలోకానికి వెళ్ళలేట, అలా వెళ్ళగలిగేవారు ఇద్దరు అని చెప్పారు. ద్వావేతో పురుష వ్యాఘ్రౌ సూర్యమండల భేదినౌ పరివ్రాడ్ యోగయుక్తశ్చ రణీ చాభిముఖో హతః అన్నారు. సన్యసించిన యోగి, వాడికి దుర్గతులు ఉండవు. రణంలో మరణించిన వీరుడు, వీరు ఉభయులు మాత్రమే స్వర్గం సూర్యమండలాన్ని భేదించుకుని స్వర్గానికి చేరతారని శాస్త్రం మనకు చెప్తున్నది. అందుకు యుద్ధభూమిలో మరణించి వాళ్ళకి స్వర్గాన్ని ఇచ్చావు. లేకపోతే నువ్వు యుద్ధం చేసిన తీరు చూడు ఎలా ఉన్నదో, మాకు తెలిసి నీ శక్తి ఎలాంటిదో, ఒక చూపు చూస్తే భస్మం చేసేయగలవు వాళ్ళని. చేసేవాళ్ళగా వాళ్ళ ముందుకొచ్చి ఆయుధాలు పట్టుకుని కొట్టావు, వాళ్ళకి రెండు భాగ్యాలు దొరికాయి. నువ్వు చూస్తూ పోయారు వాళ్ళు, ఎంత భాగ్యం వాళ్ళకి, అమ్మని చూస్తూ పోయారు. అంత్యకాలంలో ఎవరిని స్మరిస్తూ పోవాలో ఆమెను చూస్తూ పోయారు వాళ్ళు, ఎంత గొప్ప మాట. ఇక్కడే ఆ చూస్తూ పోవడమే కాదు, దృష్ట్వైవ కిన్న భవతి ప్రకరోతి భస్మ, సర్వాసురానరిషు యత్ ప్రహిణోషి శస్త్రం లోకాన్ ప్రయాంతు రిపవోపి శస్త్రపూతా ఇత్థం మతిర్భవతి తేష్వపి తేతి సాధ్వీ. మనం ఏదైనా గొప్ప సుఖం అనుభవించాలంటే ముందు హాయిగా స్నానం చేసి శుద్ధులమే వెళతాం దేంట్లోకైనా వెళ్ళేటప్పుడు. అలాగే వీళ్ళు ఆ స్థితికి వెళ్ళాలంటే ముందు శుద్ధుల్ని చేయాలట. వాళ్ళ పాపం తీసేస్తే కానీ వాళ్ళకు కూడా ఎలా లేదండి. అందుకు అమ్మవారు ఏం చేశారంటే చూపుతో చూసి భస్మం చేయగలిగినప్పటికీ భస్మం చేసేలా చూడలేదు ఆవిడ. అదే తెలుసుకోవాలి. ఆవిడ చూసినంత మాత్రం అందరూ భస్మం అయిపోరు. భస్మం అయ్యేలా చూస్తే భస్మం అవుతారు. అందుకే రావణాసురుని సీతమ్మ చూసినంత మాత్రాన భస్మం అయిపోలేదు. నువ్వు భస్మం అయ్యేలా నేను చూడలేదు గనక నువ్వు ఇంకా బతికి బట్ట కట్టావు రా అని చెప్పింది. అవునా లేదా రావణుడితో? ఎందుకంటే మీరు రామాయణం చెప్తున్నారా దుర్గమ్మ గురించి చెప్తున్నారా? ఆ సీతమ్మే దుర్గమ్మ, అది పెద్ద రహస్యం. అది చెప్పాలంటే రామాయణం చెప్పడం కాదు, సీతాయాశ్చరితం మాత్రం చెప్పాలి. ఆవిడేం చెప్తుంది అక్కడ ఆ తల్లి? భస్మ భస్మార్హి తేజస, నిన్ను బూడి చేయగల తేజస్సు నా దగ్గరుంది, ఆయన భస్మం చేయట్లేదు. ఎందుకంటే అసందేశాత్తు రామస్య తపస్సానుపాలయన్, రామచంద్రమూర్తి ఆదేశం రాలేదు, నా తపస్సు నేను రక్షించుకుంటున్నాను. ఎందుకు నా తపస్సు అనవసరంగా ఖర్చు చేసేయడం, ఆయన వచ్చి ఎలాగో కొడతాళ్ళే అన్నదిట. అంటే నేను పైగా నన్ను అలా చూస్తున్న నీ కళ్ళు ఇంకా రాలిపడలేదేమిటి, నీ నాలుగు ఇంకా చీలిపోలేదేమిటి అని అంటుంది. ఎందుకు చీలిపోలేదు చెప్పండి? చీలిపోయేటట్టు అమ్మ చూడలేదు అక్కడ అతను. అలాగే ఇక్కడ వీళ్ళను కూడా భస్మం అయ్యేటట్టు చూడలేదు. ఆవిడ చూస్తే వెంటనే భస్మం అయ్యేవారు. కానీ ఆవిడ ఎంత ప్రసన్నంగా చూసింది అంటే ఆయుధాలతో కొట్టిందిట. ఆయుధాలతో కొట్టడం వల్ల రిపవోపి శస్త్రపూత, ఆ శస్త్రముల చేత వాళ్ళు పవిత్రములైపోయారు. అమ్మ యొక్క శస్త్రం తాకితే పవిత్రులైపోతారు. ఇప్పుడు మళ్ళీ పూర్వకథను గుర్తు తెచ్చుకోండి. అమ్మ ఇలా కొట్టింది అలా కొట్టింది అని చెప్తూ ఉంటే మనం కొడుతున్నట్టు ఫీల్ అయిపోతాం. అలా వర్ణించాడు వ్యాసుడు. అలా ఫీల్ అయితే మనలో పాపాలన్నీ పోయి పవిత్రులు అయిపోతామండి. ఆవిడ ఆయుధాలను తలంచుకుంటే చాలు, మన పాపాలను పోగొట్టడానికి అన్ని ఆయుధాలు. అందుకే మీ దేవుళ్ళకి ఇన్ని ఆయుధాలు ఎందుకురా అంటే మాకు ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో ఆవిడకి తెలుసు. వేటిని పిండి చేయాలి, వేటిని ఎగరగొట్టాలి, వేటిని గొచ్చాలి ఆవిడకి తెలుసు. అందుకే అన్ని రకాల ఆయుధాలు ఆవిడ దగ్గర ఉన్నాయని చెప్పండి. అక్కడ పాప నాశనం కోసమే ప్రహరణాయుధాలు ఆవిడ దగ్గర, సర్వప్రహరణాయుధ అవి, అవన్నీ పట్టు కూర్చుంది ఆవిడ. అందుకే ఆ దివ్యమైనటువంటి శస్త్రముల చేత వాళ్ళని పవిత్రం చేయాలని ఇత్థం మతిర్భవతి తేష్వపితేతి సాధ్వి. సాధ్వి సాధ్వి అంటే పతివ్రతను ఒక అర్థము, సాధ్వి అంటే సత్ప్రవర్తన కలది. ఎప్పుడు సౌమ్యురాలు ఆవిడ, సౌమ్యురాలు కనుకనే ఈ శస్త్రములతో వీళ్ళని పవిత్రం చేద్దాం, ఎందుకు తగలబెట్టేయడం అనుకుని ఆ విధంగా శస్త్రాలతో పవిత్రం చేసి ముక్తినిచ్చాం. లేకపోతే నాకు ఇంకో ఆశ్చర్యం అమ్మా. నాకేంటి? మాకు, మాకంటే మనందరికి కలుపుకుని కాదు, దేవతలందరికీ. వాళ్ళకి కలిగిన ఆశ్చర్యం చూడండి. ఖడ్గ ప్రభానికర విస్ఫురణైస్తదుగ్రై శూలాగ్రకాంతిన వఘేన దృశోసురాణం ఎన్నాగతా విలయమంసబదిందు ఖండ యోగ్యాననం తవ విలోకయతాం తదైతత్. ఇప్పుడు చెప్తున్నంతసేపు అమ్మ యుద్ధం కనిపించట్లేదు, ఎలా కొడుతోంది ఎలా చేస్తుంది మొత్తం వాళ్ళు చూశారు. సాక్షులుగా చూసి చెప్తున్నారు, అమ్మా నిజంగా నువ్వు ఉగ్రంగా చూసున్నా తగలబడిపోయేవారు చూడలేదు, అంతెందుకు నువ్వు వేస్తున్న ఆయుధాల నుంచి జ్వాలలు వచ్చాయి, ఆ జ్వాలలకు వాళ్ళ కళ్ళు గుడ్డైపోవాలి నిజానికి, కానీ గుడ్డి కాలేదు. అసలు ఆ జ్వాలలకే వాళ్ళు చచ్చిపోవాలి, చావలేదు. చాలాసేపు యుద్ధం చేయగలిగారా లేదా? నీ ఖడ్గం వాటిని ఎదుర్కొన్నారు, నీ శూలాన్ని ఎదుర్కొన్నారు. అవే సామాన్యమా తల్లి? ఖడ్గ ప్రభానికర విస్ఫురణైస్తదోగ్రైహి, ఖడ్గ ప్రభ, ఆ కత్తి ఆవిడ జలిపిస్తున్నప్పుడు కత్తి తల తల తలలో లాడుతోందిట. ఆ కత్తి నుంచి వచ్చినటువంటి కాంతులకే అసలు మరణించాలి, అంత తీవ్రంగా కాంతులు ఉన్నాయి. కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతులు, అతి తీవ్ర ప్రతాపం కలిగినటువంటి కాంతులవి. అయినా వాళ్ళు దెబ్బతినలే. ఇక తథ ఉగ్రై శూలాగ్రకాంతి నివహేన, శూలాగ్రకాంతి, ఆ శూలపు కొనలు, త్రిశూలం యొక్క కొనల్లోంచి కూడా జ్వాలలు వస్తున్నాయి. జ్వాలామయమైన త్రిశూలం పట్టుకుందమ్మా. ఆ జ్వాలామయమైన త్రిశూలం పట్టుకుని ఆ నిలబడినప్పుడు అయినా వాళ్ళు చావలేదంటే అర్థం ఏంటంటే ఇటో జ్వాల అటో జ్వాల రెండు జ్వాలలు వస్తున్నప్పటికీ మధ్యలో ఏదో అమృతం ఇచ్చే వస్తువు ఒకటి ఉంది, అమృతాన్ని ప్రసరించే వస్తువు ఒకటి ఉంది. ఇటు ఇటు జ్వాలలు ప్రసరించే వస్తువు ఉన్నప్పటికీ మధ్యలో అమృతాన్ని ప్రసరించే ఒక వస్తువు ఉన్నదమ్మా. ఆ వస్తువు వాళ్ళ మీద పడుతోందేమో, అందుకే ఇది మండిస్తుంటే అది అమృతం జల్లుతోంది. వాళ్ళు హాయిగా బతికారు. ఏమిటా వస్తువో చెప్తున్నారు. ఎన్నాగత విలయమంసమదిందు ఖండ యోగ్యాననం తవ విలోకయతాం తదేతత్. ఒక చేత్తో త్రిశూలం, ఒక చేత్తో ఖడ్గం, ఈ రెండు జ్వాలలు వస్తున్నా, ఆ మధ్యలోంచి నీ ముఖచంద్రుల్లోంచి అనుగ్రహం అనే అమృతం పడుతోందమ్మా వాళ్ళ మీద. ఆ అమృతం చేత వాళ్ళు చూస్తూ నిలబడగలిగారు. ఇందులో ఏం చెప్పాడు తెలుసా? ఈ రెండు జ్వాలలు ఎవరి వాళ్ళు వచ్చాయి ఆలోచించండి. అమ్మ చేత నుంచి వచ్చాయి కదా, అంటే అమ్మవే ఆ రెండు జ్వాలలు. ముఖంలోంచి వచ్చిన అమృతం ఎవరు? అదే. ఈ రెండిటితో దహనం చేసేస్తుంది, దీనితో కృప చూపిస్తుంది, ఈ మూడింటితో వాళ్ళని తరింపజేసేసింది. ఇది సరిగ్గా చూడాలంటే యోగ సాధనలో ఒరిగిన కుండలిని అగ్ని ఇడ పింగళ సుషుమ్న రెండు వైపుల జ్వాలలను అధిగమిస్తూ మధ్యలో చంద్రబింబస్వరూపంగా అమ్మ అనుగ్రహించడం అని యోగ రహస్యం ఇందులో చెప్పారు. ఇది తెలుసుకోవాల్సిన మరొక తత్వం. ఆ మార్గంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అమ్మ ఈ విధంగానే కృప చూపిస్తుంది. మొత్తానికి అమ్మ ఇప్పుడింతా చేసిన తర్వాత మేము వచ్చిన కన్క్లూజన్స్ అంటే ఉపసంహారంగా నీ యొక్క తత్వం మాకు అర్థమైంది చెప్తున్నాం ఏంటంటే, దుర్వృత్త వృత్త శమనం తవ దేవి శీలం రూపం తథైతద విచింత్య మతుల్యమన్యై వీర్యంచ హంతృ హుటదేవ పరాక్రమాణం వైరిష్వపి ప్రకటితైవ దయాత్వయేత్తం. మేము చిట్ట చివరిగా తేల్చుతున్నవి నాలుగు పాయింట్లమ్మా అన్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ సూక్తములు సామాన్యములు కావు, ఇవి స్తోత్రములు కావు, శాస్త్రములు. శాస్త్రం అంటే అధ్యయనం చేసి అర్థం చేసి తెలుసుకోవాల్సింది శాస్త్రం. అందుకని శాస్త్రం స్తోత్రం, మన స్తోత్రాలే శాస్త్రాలు, శాస్త్రాలే స్తోత్రాలు. అది చూడండి ఇక్కడ, దుర్వృత్త వృత్త శమనం తవ దేవి శీలం. శీలం అంటే స్వభావం, ఇక్కడ అదే అర్థం. ప్రతివాడు ప్రవర్తన స్వభావ సిద్ధంగా చేస్తాడు. మరి నువ్వింతవరకు నువ్వు చేసినటువంటి ప్రవర్తనల్లో తేడాలున్నాయి. రాక్షసులను కొట్టడం, దేవతలను అనుగ్రహించడం రెండు రకాల ప్రవర్తనలు కదా. రాక్షసులను కొట్టడంలో కూడా వెరైటీలు, ఒకరిని బాధింది, ఒకరిని పొడిచింది, ఒకరిని నరికింది, ఒకరిని తగలబెట్టింది, ఇన్ని రకాలు. కానీ ఈ రెండిట్లో స్వభావం మాత్రం ఒకటే. దేవతలను అనుగ్రహించడంలోనూ అసురుల్ని శిక్షించడంలోనూ స్వభావం ఏమిటంటే దుర్వృత్త వృత్త శమనం. అది ఏవైతే దుర్వృత్తులున్నాయో అంటే పాపములు దుఃఖములు వీటన్నిటినీ తొలగించడము నీ స్వభావము. అది అమ్మ యొక్క స్వభావం. కాంతినివ్వడం దీపానికి స్వభావం, తీపినివ్వడం పంచదారికి స్వభావం, వెన్నెలనివ్వడం చంద్రునికి స్వభావము, చెడ్డతనాన్ని పోగొట్టడం అమ్మవారి స్వభావము. దుర్వృత్త వృత్త శమనం, ఈ దుఃఖం అంతా పోగొడుతుంది. కనుక అమ్మవారిని తెచ్చిపెట్టుకుంటే ఏమొస్తుందండి, చేతిలో మంచు పట్టుకుంటే చల్లగా ఉంటుంది, నాలుక మీద తీపిని పంచదారిని పెట్టుకుంటే తీజగా ఉంటుంది, దుర్గమ్మను హృదయంలో పెట్టుకుంటే దురితాలు పోతాయి. అది ఇక్కడ దుర్వృత్త వృత్త శమనం తవదేవి శీలం. ఇది స్వభావం. ఎందుకంటే ఏ వస్తువునైనా వ్యక్తినైనా మనం చేరదీసేటప్పుడు పరిశీలించవలసింది ఇది. ఏమిటి వాడి స్వభావం, ఏమిటి స్వరూపం, ఏమిటి పని, ఏమిటి స్వభావం అమ్మవారిదేది దుర్వృత్త వృత్త శమనం. రూపం ఏమిటి, ఆహా తథైతద్ అవిచింత్యం అతుల్యమన్యై, అది అతుల్యం అన్యై. ఇది గొప్ప మాట చెప్తున్నాడు. అమ్మ రూపము ఇతరములతో పోల్చలేనిది అతుల్యమన్యై. ఇది గొప్ప మాట అండి, ఒక్క మాట వ్యర్థం లేదు. అతుల్యం, ఇతరములతో పోల్చలేని రూపం. అంటే సృష్టిలో ప్రతిదానికి నామం రూపం ఉంటాయి, కానీ అమ్మ నామరూపాలు అన్ని రామరూపాలు లాంటివి కావు. జన్మకర్మజమే దివ్యం, అవి దివ్యములైన రూపం అమ్మ రూపం. ఇతర ఇతరములకి అన్నిటికీ కూడా కర్మజన్యమైన పంచభౌతిక దేహాలుంటాయి. అమ్మవారు ధరించిన రూపము తన లీలతో స్వేచ్ఛగా స్వీకరించిన దివ్యమంగళ విగ్రహం. ఇది చూసుకోండి, లోకంలో ప్రతివాడి రూపము కూడా కర్మజన్యమైన పాంచభౌతిక వికార దేహము. అర్థమైంది కదా, నేను సంస్కృతంలో చెప్పిన తేలిగ్గా అర్థమైపోయింది. అమ్మవారి దేహం ఎలాంటిది, రూపం ఎలాంటిది అంటే లీలాజన్యమైన. లీలా అంటే తన ఇచ్ఛతో స్వతంత్రముగా లోకరక్షణ కోసం ధరించిన దివ్యమంగళ విగ్రహం. ఆ విగ్రహం ఎలాంటిది, సర్వారుణ అనవజ్యాంగి సర్వాభరణ భూషిత. అనవజ్యాంగి, ఏ లోపము లేదు అందులో. కనుక రూపమే వేరు, తత్వమేరు, అది అతుల్యం అన్యై, ఇతరములతో పోల్చలేనిది. ఇతరులతో పోల్చలేవు గనక చింతన చేయలేవు నువ్వు, అంతే కదా. మీరు వస్తువును చూడలేదండి, చూసి వచ్చాడు ఎవడో, ఎలా ఉంటుంది అని అంటే ఎర్రగా ఉంటుందండి అని. ఎర్రగా అంటే మళ్ళీ కన్ఫ్యూజన్, ఏ ఎరుపు, మళ్ళీ నువ్వు ఏ ఎరుపు ఊహించేసుకుంటావో అని మళ్ళీ వాడి భయం వాడిది. టమాటా ఎరుప, మిరపకాయ ఎరుప, గులాబీ ఎరుప, ఇది కన్ఫ్యూజన్, ఎరుపులో షేడ్స్. అసలు ఎరుపు తెలియనప్పుడు మనకు ఉదాహరణ, నీకు అనుభవంలో ఉన్నది వాడు చెప్తాడు, పోల్చి చెప్పడానికి వస్తువు ఏమని, ఆ గులాబీ రంగులో ఉంటుందండి అప్పుడు. అసలు అది కనబడలేదు కనుక నువ్వు ఇప్పుడు ఊహించుకోవడానికి గులాబీ పనికొచ్చింది. అయితే ఇది లోకంలో ఒక వస్తువు కనుక లోకంలో నీకు పరిచయం ఉన్న మరో వస్తువుతో పోల్చితే తెలిసిపోయింది. లోకంలో పరిచయం లేని ఒక వస్తువుని ఇదే లోకంలో పరిచయం ఉన్న వస్తువుతో పోల్చితే తెలిసిపోయింది నీకు, బాధలేదు. కానీ ఈ లోకంలో ఎప్పుడూ ఎక్కడా ఎవరూ చూడలేని అలౌకికమైనటువంటి వస్తువుని లోకంతో ఏ వస్తువుతో పోలుస్తావు నువ్వు. చిత్రం ఏంటంటే పోల్చి చెప్పకపోతే అర్థం కాదు మనకి ఇక్కడ, అందుకు పోలిక చెప్పాలి. పోలిక చెప్పినా తెలివైన వాడు ఎలా పోలిక చెప్తాడంటే అలా ఉంటుంది కానీ అంతేకాదులే అంటాట, దీన్ని మించిపోయి ఉంటుంది అని మాట అంటాడు. అలా ఎవరన్నారో తెలుసా, మా వశిన్యాది వాగ్దేవతలు లలితమ్మని కీర్తిస్తూ అన్నారు. అనేక చోట్ల ఉన్నారు. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ, అమ్మవారి పాదములు పద్మముల వలె ఉంటాయి అనలే, పద్మాలని మించిపోయి ఉంటాయి. ఎందుకంటే నీకు పద్మాలు తప్ప మరొకటి తెలియవు, అదే అనుకుంటున్నావా? కొంత దగ్గరకు వచ్చే కానీ దాన్ని మించిపోతాయి, కానీ మించిపోయి ఉంటుందే తప్ప సృష్టిలో ఏ వస్తువుతో అమ్మ పోలదు. పోలిక కందని అతుల్యం అన్యహిది, అవిచిత్యం అతుల్యం అన్యహి రూపం. ఎంత అద్భుతంగా చెప్పారు, శీలం అటువంటిది, రూపం ఇటువంటిది. ఇక ప్రతాపం ఎలా ఎటువంటిది అంటే హంతృ హృతదేవ పరాక్రమాణం. ఏం పదాలండి అసలు వేసే తీరు! రాక్షసుల పరాక్రమాన్ని పోగొట్టే పరాక్రమం అనలేదు అనే తీరు చూడండి, తిప్పి తిప్పారు అది. వీర్యంచ హంతృ హృతదేవ పరాక్రమాణం అంటే దేవతల పరాక్రమాన్ని కూడా హరించిన వాళ్ళ పరాక్రమాన్ని హరించే పరాక్రమం నీది. ఇది చెప్పే తీరు అంత బాగా చెప్పారు. దేవతల పరాక్రమాన్ని హరించారు అసురులు, అంటే మనల్లో మనకంటే గొప్ప శక్తి దేవతలదైతే ఆ దేవతల శక్తిని కూడా కొట్టేశారు ఎవరు? అసురులు. వాళ్ళ శక్తిని కూడా కొట్టిన శక్తి నీవిది అంటే అమ్మ మమ్మల్ని మించిపోయి ఉన్నదమ్మా అని చెప్పడం, దేవాసురుల్ని మించినటువంటి శక్తి అమ్మవారిది. అది చెప్పే తీరులోనే అటువంటి వీరత్వం. వీర్యం హంతృ హృతదేవ పరాక్రమాణం. ఇంతవరకు శీలం, రూపం, వీరం వచ్చింది. మూడవది దయ. నీ దయ ఎటువంటిదంటే పెద్ద చెప్పక్కర్లేదు, నీ వీరం గురించి ఒక్కే మాట చెప్తా సరిపోతుంది. వైరిష్వపి ప్రకటితైవ దయాత్వయేత్తం. అమ్మా నీ దయ ఎంతటిదంటే శత్రువులపై కూడా దయ చూపించేటంత దయమ్మా నీది. ఒకటే మాట, దయకు పరాకాష్ఠదేనండి. నిన్ను ప్రేమించేవాడు, నీ గురించి పట్టించుకోనివాడు పై దయ చూపించడం పెద్ద విచిత్రం కాదు. నిన్ను ద్వేషించే శత్రువుని, నిన్ను కొట్టాలని అస్త్రం పట్టుకొచ్చిన శత్రువు మీద కూడా దయ చూపిస్తావే, ఆ దయకు పరిపూర్ణత. అందుకు నిన్ను కొట్టాలని చంపాలని వచ్చిన వీణ్ణు కూడా నేను గట్టిగా చూస్తే చచ్చిపోతాడేమో అని దయతో చూస్తూ వీడిని పవిత్రం చేసి స్వర్గానికి పంపుదామని జాగ్రత్తగా పంపేవే తల్లి. శత్రువు మీద కూడా దయ చూపించేటంత గొప్ప దయమ్మా నీది. కనుక అమ్మ ఇక్కడ శీలము, రూపము, వీరము, దయ, ఇంతకంటే ఏం చెప్పాలి? అందుకు మహాత్ముల దయ ఇంత గొప్పది. అందుకే గరుత్మంతుడు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి నాగపాశములు విప్పిన తర్వాత ఆ మహానుభావుడు మాట అంటాడు, ఇంక వస్తాను ఆయన, నువ్వెవడువి అన్నట్టు. రాముడు, అబ్బా ఏం డ్రామా, నేనెవడో తెలియనట్టు, నేనెవడో యుద్ధం ఏకు తెలుస్తుందిలే, అంతవరకు నీది యాక్షన్, నాది యాక్షన్, ఎందుకు బయట పెట్టడం? అప్పుడు తెలుస్తుంది వెళ్ళొస్తా అని. నేను నీకు సఖుణ్ణి, ఒక కత్త రిపునామ పివత్సల అంటాడండి. గొప్ప మాట ఇది. శత్రువుపై కూడా దయ కలిగిన రామా అంటాడు ఇక్కడ. ఎంత చక్కటి మాట ఇది, శత్రువుపై దయ కలిగిన వాడు రాముడు. నిజమా? మరి రావణాసుడి మీద యుద్ధానికి ఎందుకు రావడం? యుద్ధానికి వస్తూ మాట అన్నాడు. వాడు తమ్ముడికి అభయమిస్తావా? తమ్ముడికే కాదు, వాడు వచ్చిన ఇస్తానన్నాడు. ఎంత దయండి, ఎంత దయ లేకపోతే తన భార్యను అపహరించిన వాడు ఇప్పుడు వచ్చి సరెండర్ అయినా నేను ఇచ్చేస్తాను. విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల అని అమ్మ అంతకు ముందే చెప్పింది. సుందరకాండలో చూపించాడే లేదా? ఆ దయ చూపించాడే లేదా? అదే ఇక్కడ భావించండి. ఎందుకంటే వాళ్ళ సోదరుడి గురించి చెప్తే ఆవిడికి సంతోషం, అందుకే రామకథ చెప్తే రామ సహోదరికి సంతోషం కలిగి మాటకొకసారి ప్రస్తావన చేసుకున్నాం. మొత్తానికి వైరిష్వపి ప్రకటితైవ దయాత్వయేత్తం, శత్రువులపై కూడా ప్రకటింపబడిన గొప్ప దయ. కనుక దయకి అంతకంటే ఇంకేం చెప్తాం? కేనోపమా భవతు, నీతో పోలిక ఎక్కడ చెప్తామమ్మా నీ పరాక్రమానికి? కేనోపమా భవతు తే అస్య పరాక్రమస్య. యుద్ధం చేస్తున్నప్పుడు మేము గమనించాం, నిన్ను చూస్తే మేము భయపడతాం అనుకున్నాం యుద్ధంలో, కానీ నిన్ను చూస్తున్న మాకు ఆనందం కలిగింది. ఎందుకు తెలుసా? యుద్ధంలో నువ్వు రెండు భావాలు ప్రకటించావమ్మా. అవి ఏమిటంటే, అందుకే నీ పరాక్రమానికి సాటి లేదు. ఎవడైనా పరాక్రమం చూపిస్తున్నాడు వాడు కేవలం ఉగ్రత్వం మాత్రం కనబడుతుంది, నీ పరాక్రమంలో మాత్రం సాటి లేనిది. ఎందుకు చెప్తున్నామంటే, రూపంచ శత్రు భయకారి అతిహారి కుత్ర. రూపం చూస్తే శత్రువుని భయం కలిగిస్తుంది, భక్తులకు అభయంగా ఉంది. చూడండి, స్ఫురుత విభుద జనముఖములు పరివిదలిత ధనుజనివ కపతి తన ముఖములు గురు రుచిజిత శిఖిశిఖములు నరహరికర నకములమరు నతజను సుఖములు అన్నాడు ప్రహ్లాదుడు. స్వామివారి యొక్క గోళ్లను వర్ణిస్తూ నరసింహస్వామి గోళ్ళు, అవి చూస్తే ఆహా అని భక్తులకు ఆనందం కలుగుతుంది. శరణాగతనైన చకోర చంద్ర రేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన అన్నారు. శరణాగతులైన జనులకు నెలవంకల్లా కనిపిస్తున్నాడు గోళ్ళు, రాక్షసులకి గుండెలు చీల్చే కొడవళ్ళలా కనబడుతుంది. అదే తత్వం ఉన్నది ఒక్కరే, కానీ అసుర ప్రవృత్తి కలగవాన్ని చీల్చేస్తా జాగ్రత్త అంటున్నది, దైవీ ప్రవృత్తి కలిగి శరణ వేడిన వారికి అభయం ఇస్తానంటున్నది. అందుకు రూపంచ శత్రు భయకారి అతిహారి. అతిహారి అంటే మనోహరి అనుకడ, మనోహరమైన సౌందర్యము అదే, శత్రువుని భయపెట్టేది అదే. ఇలా రెండు రకాలుగా ఎందుకు కనబడ్డావంటే, అసలు నీ గుండె నిండా దయ్యిందమ్మా, బయట వేషం మాత్రమే ఉగ్రత్వం, కానీ చిత్తే కృపా సమర నిష్ఠురత చ దృష్టాత్వయ్యేవా. నీ చిత్తమంతా దయ, నీ రూపంలో మాత్రం సమరనిష్ఠురం, అంటే యుద్ధంలో నైష్ఠుర్యం, కఠినం చూపించాలి కనుక చూపిస్తున్నావు. కనుక దుర్గ ఎలా కనబడ్డా, మా అమ్మ అనండి, ఎంత బాగుంటుందో. ఉగ్రం కనబడిందండి, అమ్మ అమ్మ అనండి, వెంటనే నవ్వెత్తేసుకుంటుంది ఆ తల్లి. ఎందుకంటే ఏదైనా మా అమ్మ, అది ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకు సమరనిష్ఠురతాత దృష్టాత్వయి చిత్తే కృపా దృష్టాత్వయి, చిత్తమునందు దయ, సమరములో నిష్ఠూరం, ఈ రెండు నీలో కనబడుతున్నాయి తల్లి. ఇలాంటి పరాక్రమం భువనత్రయేపి కేనోపమా భవతు, ముల్లోకల్లో ఎవరికి ఉంటుంది తల్లి అన్నారు. అందుకే అమ్మాలు చూపించిన దయ లాంటి దయ ప్రపంచంలో ఎవరూ చూపించలేరు, అది చూపించారు. దేవి వరదే వరములనిచ్చు తల్లి, ఓ దేవి. ఇప్పుడు జరిగింది ఏంటంటే చిట్ట చివరికి అమ్మయ్య కృతజ్ఞత ప్రకటించాలి దేవత ముందు. అందుకే ఇక్కడ స్తుతి చేస్తూ నీ వల్ల మేము బాగుపడ్డామని అనాలి. కొంతమంది పాపం కష్టాలు వచ్చినప్పుడు తెగ ప్రార్థన చేస్తారు, దాటిపోయిన తర్వాత ఫలానా స్తోత్రం చేయవల్ల వీడు బాగుపడ్డాడండి అని పక్కవాడు చెప్తుంటే అవుననుకోండి, కానీ అదే సమయంలో ట్రీట్మెంట్ కొత్త తీసుకున్నానండి, అందువల్ల బాగుందంటాడు. అంటే దీనివల్ల కాదుట, ఇలాంటి దుర్మార్గులండి మానవులు, గుర్తుపెట్టుకోండి. కొందరు అంటుంటారు కాకతాళీయం, కానీ చాలా భయంకరమైన భగవత్కృప కాకతాళీయమా, ఎప్పుడు ఏమైనా మాట్లాడద్దు దయచేసి, ఆవిడ ఆయన కృప లేకపోతే ఏమీ లేదు. అందుకు కృతజ్ఞత చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు స్తోత్రం చేస్తున్నారు, కృతజ్ఞతతో చేస్తున్నారు, వాళ్ళందరిని రక్షించినందుకు అది చాలా ముఖ్యం. అందుకు తల్లి చిట్ట చివరికి మేము చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పటికీ త్రైలోక్యమేత దఖిలం రిపునాశనైన త్రాతంత్వయ, శత్రువుల్ని నశింపజేయడం చేత ముల్లోకాలు నీ వలన కాపాడబడినాయి. ఇది ఒక ప్రయోజనం. ఇప్పుడు జరిగిన యుద్ధం వల్ల ప్రయోజనాలు మూడు చెప్తున్నారు చూడండి. ముల్లోకాలు కాపాడబడ్డాయి. సమరమూర్ధని తేపి హత్వా నీతాదివం రిపుగణ, వాళ్ళని చంపి ఉత్తమ లోకాలకు తీసుకుపోయో, ఇది రెండో ప్రయోజనం. భయమప్యపాస్తమస్మాకమున్మదసురారి భవం, మాకు కూడా భయం పోయింది తల్లి. ముల్లోకాలు కాపాడబడ్డాయి, వీళ్ళేమో స్వర్గలోకానికి పోయారు, మాకేమో వీళ్ళ వల్ల కలిగిన భయం పోయింది. మూడు ప్రయోజనాలు నెరవేరిపోయి ఇంత చేసి నీకు నమస్తే అయ్యి ఆఖరి మాట నమస్తే. ఇప్పటి వరకు అనలేదు, ఇప్పుడు అన్నారు. మొత్తం కలుపుకుని ఇప్పుడు నమస్తే అన్నారు. ఇది మంత్రమైపోయింది, నమస్తే అని చేరడంతో మంత్రమైంది. త్రైలోక్యమే తదఖిలం రిపునాశనేన త్రాతంత్వయా సమరమూర్ధని తేపి హత్వా నీతాదివం రిపుగణ భయమప్యపాస్తమస్మాకమున్మదసురారి భవం నమస్తే. ఇదండి ఇక్కడ వరకు వచ్చింది ఒక మంత్రం. ఎలాగో చూడండి, స్వాహ సధ వచ్చాయా లేదా? శబ్దాత్మిక సుమిలర్గజుషాం అన్నప్పుడు ఓంకారం చెప్పబడింది, వేదాలు చెప్పబడ్డాయి. ఓంకారము స్వాహాకారం స్వధాకారం, యజ్ఞం గురించి చెప్పారు కనుక వషట్కారం, ఇప్పుడు నమస్కారం. పంచ ప్రణవాలు ఉన్నాయి దీంట్లో, ఇప్పటి వరకు చదివిన దాంట్లో. కనుక పంచప్రణవ సహితమైన మహామంత్రం ఇది. పంచప్రణవాలంటే తెలుసా? గత ఏడాది పరమశివ వైభవంలో మనం ఇక్కడ చెప్పుకున్నాం, శివలీలా యజ్ఞంలో. అవునా? అప్పుడు చెప్పారండి, మళ్ళీ ఇప్పుడు చెప్పారండి అని మళ్ళీ నా మీద నింద వేయొద్దు. అప్పుడు చెప్పిన అవి ఇక్కడ ఉన్నాయంటే ఇది మంత్రమైంది మనకి. పంచప్రణవాలు పెట్టారంటే ఎంత మంత్రం ఇది. ఆఖరి అడుగుతున్నారు, శూలేన పాహినో దేవి పాహి ఖడ్గేన చాంబికే ఘంటాస్వరేన నప్పాహి చాపజ్యానిస్వనేన చా. అమ్మా నీ ఆయుధాలు అలా ఉన్నాయే, అవలాగే ఉండని, ఆయుధాలతో మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుండమ్మా. శూలేన పాహి, ఎప్పుడైనా అమ్మ శూలను చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి, అసలు వీటి ఆయుధాలను తలంచుకుంటే రక్షణ వచ్చేస్తుంది. ఎవడు ఎలా కాపాడుతుందో ఆయుధాలతో చూడండి. శూలేన పాహి నో దేవి, నహ అంటే మమ్ములను, నో అంటే ఇక్కడ నహ, నహ అంటే మమ్ములను, మమ్ములను హే దేవి శూలేన పాహి, నీ శూలముతో కాపాడు. పాహి ఖడ్గేన అంబికే, ఓ అంబిక ఖడ్గముతో కాపాడు. ఘంటాస్వనేన నప్పాహి, నీ ఘంటముతో కాపాడు. చాపజ్యా నిస్వనేన చా, నీ వింటినారి నాదముతో నన్ను కాపాడు. ఇక్కడ మీరు పరిశీలిస్తే అంత అందమో చూడండి. శూలము ఖడ్గము మొదలు చెప్పారు, ఇవి ఎలా ఉంటాయో ఇందాకే వర్ణించాం. తళతళ్ళాడిపోతూ ఉంటాయి వెలుగు, కానీ మొదటి రెండు వెలుగు, కింద రెండు చూడండి, ఘంటాస్వనము చాపజ్జా నిస్వనము, అంటే ఘంటానాదము వింటినారి సబ్బడి, ఈ రెండు ధ్వనులు. మొదటి చెప్పింది కాంతి, రెండవది ధ్వని. అవునా లేదా? సృష్టిలో ఈ రెండే ఉన్నాయి, కాంతి ధ్వని, లైట్ అండ్ సౌండ్. ఎనర్జీ యొక్క రెండు ఫార్మ్స్ ఇవి, లైట్ అండ్ సౌండ్. కాంతి యొక్క రూపములు రూపములు, ధ్వని యొక్క రూపములు నామములు. నామరూపాత్మకమైన జగత్తు అంటే అమ్మ ఇచ్చే కాంతితో అమ్మ ఇచ్చే నాదంతో ఉన్నదే ఈ జగత్తంతా. అందుకు నీ యొక్క కాంతిమయమైనటువంటి శక్తితోనూ శబ్దమయమైన శక్తితోనూ రెండింటితో మమ్మల్ని కాపాడమ్మా అని చెప్పడం కోసమే పైన చెప్పినవి శూలేనా ఖడ్గేనా కాంతులైతే ఘంట స్వనము చాప జానిస్వనం అనే ధ్వని ఎంత గొప్పగా చెప్పారు. ఇదే నటరాజు చేతిలో అగ్ని డమరుకం పట్టుకుంటాడు, అగ్ని కాంతి జ్వాల, ఇది నాదం, లైట్ అండ్ సౌండ్, ఈ ఎనర్జీవే మొత్తం చెప్తున్నారు. దాన్ని ఇక్కడ కూడా అమ్మ చేతుల్లో కూడా మనం దర్శించాం. అంతేకాదు మమ్మల్ని నువ్వు అన్ని దిక్కుల్లో కాపాడాలి. ఎలాగూ ఒక్కొక్క దిక్కుకొచ్చి ఒక్కొక్క దిక్కు నిలబడా అంటే సర్వవ్యాపి నువ్వు కనుక అలా కాపాడగలవు, కనుక అంత కష్టం అక్కర్లేదు. ఆ చేతిలో ఉన్న త్రిశూలాన్ని అలా తిప్పేవనుకో మొత్తం అన్ని దిక్కులు చుట్టేస్తుంది సర్కిల్. అప్పుడు అన్ని దిక్కులా నీ చోలం తిరగ్గానే అన్ని దిక్కుల్లో ఉన్న దుష్టశక్తులన్నీ పటాపంచలైపోయి అన్ని దిక్కుల్లో మాకు రక్షణ లభిస్తున్నది. అందుకు తిప్పమ్మా అనే త్రిశూలాన్ని, తిప్పుతున్న నీ త్రిశూలం యొక్క శక్తి మమ్మల్ని అన్ని దిక్కుల్లో రక్షించుగాక. ప్రాచ్యాం రక్ష ప్రతి చాంచ చండికే రక్ష దక్షిణి బ్రాహ్మణేన ఆత్మశూలస్య. నీ శూలాన్ని తిప్పడం చేత ప్రాచ్యాం రక్ష ప్రతి చాంచ దక్షిణే రక్ష ఉత్తరస్యాన్ తథేశ్వరి, ఉత్తరమును రక్షించు. సర్వ దిశల్లోనూ తిరుగుతున్న అమ్మ యొక్క సుశక్తి అంటే ఇక్కడ కాంతిశక్తి, శబ్దశక్తి, చలన శక్తి, భ్రమణ శక్తి, ఈ మూడే ప్రపంచంలో ఉన్న గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకోటి లేదు, నామం రూపం చలనం ఈ జగత్తు యొక్క లక్షణం. ఈ మూడు ఎవరి వల్ల కలుగుతున్నాయి? అమ్మ, అది దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం, గ్రహించవలసిన ప్రధానార్థం. అంతేకాదు ఈ జగత్తులో మనం వద్దన్నా కాదన్నా రెండు రూపాలు ఉంటాయి, ఒకటి సౌమ్యం ఇంకొకటి ఘోరం. ఈ రెండు రూపాలు ఉంటాయి మనకి. సౌమ్య రూపం అంటే చంద్రుడు, జలము, వెన్నెల, ఇత్యాదులన్నీ కూడా సౌమ్య రూపములు. ఉగ్రరూపములు అంటే మెరుపు, సూర్యుడు, అగ్ని, ఇవన్నీ పిడుగు, ఇవన్నీ ఘోర రూపములు. ఈ రెండు ఉండాలి ప్రపంచంలో, ఈ రెండు రూపములు ఉండాలి. కానీ ఆ రెండు రూపాలతో ఉన్న నువ్వు మమ్మల్ని ఈ లోకాన్ని ఎప్పుడూ కాపాడాలి. సౌమ్యాని యాని రూపాన్ని త్రైలోక్యే విచరంతితే యాని చాత్యంత ఘోరాని తైరక్షాస్మాం తథా భువం. నీ సౌమ్యమైన రూపములు, నీ ఘోర రూపములు ఏవి ఈ ముల్లోకాల్లో నిరంతరం వ్యాపించి తిరుగుతూ ఉన్నాయో, అంటే అమ్మ సౌమ్య రూపములు, ఘోర రూపములు ఈ లోకంలోనే ఉన్నాయి. నీకు కనిపిస్తున్న ప్రతి ఘోరము అఘోరము శివమే అని చెప్పుకున్న శివలీలా విలాసం అంతా ఇక్కడ ఉంది. మొత్తం రుద్రనమక సారమే శక్తిపరంగా చెప్తే చండీ సప్తశతి, అది మరొక్కసారి మాట గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆ ప్రభావం అంతా ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకే నీ సౌమ్యమైన ఘోరమైన రూపములు ఏవైతే ముల్లోకముల్లో వ్యాపించున్నాయో వాటితో మమ్మల్ని కాపాడు. అంతేకాదమ్మా నీ మొత్తం ఆయుధాలు కేవలం ఖడ్గశూలని చెప్పాం కనుక మిగిలిన కాదనుకోక తల్లి. ఖడ్గశూల గద ఆదీని యాని చ అస్త్రాని తే అంబికే కరపల్లవ సంగీని తైరస్మాన్ రక్ష సర్వతః. ఇదంతా మనకు మంత్రం. ఇలాంటి మంత్రాన్ని చివరిదాకా తెచ్చి మధ్యలో ముగించితే పూర్తి రక్షణ లభించదు గనక ఒక అనుష్ఠాన పద్ధతిలో నేను ఇప్పటి వరకు పూర్తి చేయడం జరిగింది. కనుక సమయం అధికం తీసుకున్నాను ఏమనుకోవద్దు, ఇది పూర్తి చేద్దాం. మైశాంతకరి సూక్తం ఈరోజు పూర్తి చేయకపోతే అనుష్ఠాన పరంగా అందరికీ సరైనది కాదు గనక నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని దీక్షా విధానంతో ఒక యజ్ఞ పద్ధతిలో పూర్తి చేస్తున్నాం. ఖడ్గశూల గద ఆదీని, ఖడ్గము శూలము గద మొదలైనవి ఏవైతే ఉన్నాయో నీ చేతిలో, ఏ చేతిలో, నీ చేతిలో. అందుకే ఎప్పుడూ కూడా ఆయుధాలను చూసి భయపడడం కాదు, ఆయుధం ఎవరి చేతిలో ఉందో చూసి ధైర్యం తెచ్చుకోండి. ప్రయోగించేవాడు మనవాడైతే దెబ్బలు మనకు తగలవు, మన శత్రువులకు తగులుతాయట. ఈ తెలివి రుద్రంలో చూపించారు. నమస్తే రుద్రమన్య ఉతోత ఇషవే నమ, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమ, అని చేతులకు నమస్కారం, అది ముఖ్యం. ఆ చేతులు అందులో ఉంది కదా, నీ భయపెట్టే ఆయుధం కూడా ఆయన చేతిలో ఉంది, అందుకు నీ భయపడ్డానికి చూపించినా కాళ్ళు పట్టుకుంటే తీసేస్తాడు, చేతిలో ఉంది కదా, అది తెలివైనది అనమాట. ఇక్కడ ఆ భావం చూపిస్తున్నాడు. ఖడ్గశూల గదాదీని యాని చాస్త్రాని తే అంబికే, నీ అస్త్రములన్నీ కూడా ఎక్కడున్నాయి, కరపల్లవి సంగీని, గొప్ప మాట, చిగుళ్ళ లాంటి నీ చేతిలో ఉన్న ఆయుధములు మమ్మల్ని కాపాడుగాక. ఎంత పరస్పర విరుద్ధం చూడండి, ఆయుధములంటే కాఠిన్యం, చిగుళ్ళలాంటి చేతులు అంటే మెత్తగా ఉన్నట్టు. మెత్తని నీ చేతిలో ఉన్న పదునైన ఆయుధములు మమ్మల్ని కాపాడుగాక అని చెప్పడంలో ఈ ఆయుధం శిక్షాకరంగా కనిపిస్తే ఆయుధం పట్టుకున్న చెయ్యి మృదువైనది. మృదుత్వం అంటే కారుణ్యం, దయ, ఆమె కారుణ్యంలోంచే ఈ ఆయుధం కూడా వచ్చింది. కనుక ఆయుధాలన్నీ కారుణ్యం నుంచి ప్రయోగించినవే తప్ప కాఠిన్యంలోంచి ప్రయోగించినవి కావు. అందుకే మెత్తని చేతులు అనగానే అమ్మ యొక్క కారుణ్యాన్ని చూపిస్తున్నారు. ఆ కారుణ్యం నుంచి ప్రయోగింపబడుతున్న ఆయుధములే ఈ సృష్టిలో మనం చూస్తున్నటువంటి సౌమ్య ఘోర ఇత్యాది స్వరూపములన్నీ కూడా. కనుక తల్లి ఈ ఆయుధములతో మమ్మల్ని కాపాడు అని చిట్ట చివరికి పూర్తి చేశారు. ఎలాగా సర్వతః, అన్ని వైపులా అన్ని విధములా కాపాడు. అచ్చం విష్ణు శాస్త్రం ఇలాగే పూర్తవుతుందండి. మళ్ళీ ఆయుధాలే చెప్తాడు చిట్ట చివరికి. చెప్పేమంటాడు, అక్షోభ్య సర్వప్రహరణాయుధ రథాంగపాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ వనమాలీ గదీశాంకీ శంకీ చక్రీచరంతకి శ్రీమన్నారాయణో విష్ణువు వాసుదేవోభిరక్షతు తైరస్మాన్ రక్ష సర్వతః. రక్ష సర్వత అంటే అర్థం ఏంటో అభిరక్షిత అంటే ఇది. మళ్ళీ విష్ణు సహస్రం ఎందుకు చెప్పాను అంటే ఆర్ష హృదయం ఒక్కటే, అదే ఇక్కడ చూసుకుంటున్నాం మన అమ్మ రూపంలో. అందుకు తైరస్మాన్ రక్ష సర్వత, ఈ విధంగా దేవతలందరూ అమ్మవారిని స్తుతిస్తే ఏం జరిగిందో చెప్తున్నాను వినండ్రా అంటున్నాడు సుమేధ సురధునితో సమాధితో. ఋషిరువాచ ఏవం స్తుతాసురే దివ్యై కుసుమైర్నందనోద్భవై అర్చితాం అర్చితాదగతాం ధాత్రీ తథాగం ధానులేపనై భక్త్యా సమస్తై త్రిదశై దివ్యైర్ధూపై సుధూపిత ప్రాహ ప్రసాద సుముఖీ సమస్తాన్ ప్రణతాన్ సురాన్. ఈ విధంగా స్తోత్రం చేసి నందనోద్భవై దివ్యై కుసుమై, నందనము అంటే ఇంద్రుడి తోట, స్వర్గలోకంలోని తోటలోంచి తీసుకొచ్చినటువంటి కుసుమములతో అమ్మవారిని పూజించేట దేవతలు, పైగా గంధానులేపనై ధూపై దీపై వీటన్నిటితో అమ్మవారిని అర్చించితే ప్రసన్న ముఖంతో ఆ తల్లి నమస్కరించిన వారందరినీ అంటోందిట ఏమిటంటే వ్రియతాన్ త్రిదశా సర్వే యదస్మత్తోభివాంఛితం, ఇదిగో ఒక కోరిక తెచ్చాను మీకేం కావాలని కోరుకోండి ఇస్తా సిద్ధంగా ఉన్నా అన్నదిట. ఇంకేం కావాలో చెప్పండి, మీకేం కావాలంటే చేసి పెడతా నేను, మీ భక్తికి చాలా సంతోషించాను, ముఖ్యంగా మీరు చేసిన స్తోత్రం చాలా బాగుంది, మీరు కోరిన కోరిక తీర్చుతాను, అది జగత్కు ఉపకారమైతే. క్లాజ్ జగతముపకారాయ కిమన్యదవశిష్యతే, జగత్కు ఉపకారం చేయడం ఇంకేం మిగిలిందో చెప్పండి చేస్తాను, అది కండిషన్ అండి. మీరు కోరే కోరిక ఎప్పుడు జగత్కు అపకారం కలగకపోతే అమ్మ తప్పకుండా తీరుస్తుంది. ఉపకారకరమైన కోరిక కోరుకున్నారా అద్భుతం, కనీసం ఉపకారం లేకపోతే పోయింది, అపకారం కలగకుండా కోరుకుంటే పారవాలి. కనుక జగత్కు ఉపకారకరమైనది కోరుకుంటే అమ్మ సంతోషిస్తుంది, ఆవిడ కండిషన్ అది జగతముపకారాయ. అసలు వీళ్ళు చాలా బుద్ధిమంతులు, అందుకే ఇందాక అన్నారు తైరక్ష్మాంస్తాన్ తథా భువం అన్నారు వాళ్ళు, ఇప్పుడు మమ్మల్ని కాపాడు అలాగే భువనాన్ని కాపాడు, దేవతల సంకల్పం అండి. అమ్మ కూడా అలాగే అంది, వరంచ సంప్రయచ్చామే జగతముపకారకం, రెండు మాలు రిపీట్ చేసింది శబ్దాన్ని చూడండి. జగతముపకారాయ కిమన్యదవశిష్యతే అన్నది, కరోమి భవతా కార్యం సంప్రీత్యా దుష్కరం మహత్, ఎంత కష్టమైన పనైనా నేను చేస్తాను, అందుకే నా పేరు దుర్గా. నేను చెప్తాం కానీ వీడు చేయగలదో లేదో అనుకోకండి, నా పేరు దుర్గా. నన్ను మొక్కినవాడు మొక్కు వ్యర్థం కాదు, నన్ను తలంచిన వాడు తలంపు వ్యర్థం కాదు, వాడిని అనుగ్రహిస్తా, అందుకే నా పేరు దుర్గా. దుష్కరమైన కార్యాలను చేయగలను కనుకనే దుర్గని, కోరుకోండి ఇస్తాను. అంటే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే అమ్మ ఇంకా చేయాల్సింది ఏమిటి ఉందమ్మా, నువ్వు వచ్చి చేసిన తర్వాత ఇంకా చేయాల్సింది మిగులుతుందా, అందుకే అన్నీ చేశాం. అయితే కాలం చాలా చిరాకైనది, ఇప్పుడు బాగున్నట్టే కనిపిస్తుంది, ఎప్పుడు ఏమొస్తుందో మాకు తెలియదు, కాల ప్రవాహంలో తప్పదు. అందుకు ఒక్క మాట, మాకు ఎప్పుడు ఆపద కలిగినా నిన్ను స్మరిస్తాం, మేమెప్పుడు స్మరిస్తే అప్పుడు మమ్మల్ని అనుగ్రహించు, అంతేకాదు ఇంకొక కోరిక కోరుకుంటాం, ఎందుకంటే మా బుద్ధి ఎప్పుడు జగత్తుకు ఉపకారం ఉపకారం. పైగా నువ్వు ఇప్పుడేమన్నావు జగత్తుకు ఉపకారం కలిగింది కోరుకో అంటే, ఎప్పుడు తలంచుకుంటే అప్పుడు రా నిన్ను పంపించేస్తే నీ కోరిక పూర్తిగా కోరుకున్నట్టు కాదు, జగత్తుకు ఉపకరించేది ఏదైనా ఒకటి ఇప్పుడు మేము కోరుకోవాలి. ఫలాన్ రాక్షుని చంపు అంటే ఉన్నవాళ్ళందరూ చచ్చారు, ఇప్పుడు ఇంకేం అడుగుతా, ఒకటి జగత్కు ఉపకారకరమైన ఒక కోరిక అడుగుతాం మేమందరం, ఇది మీరు తీర్చాలి. ఇప్పుడు దేవవాక్ అండి, అది ఆమోదిస్తూ దేవి వాక్కు తర్వాత వస్తుంది. జగత్కు ఉపకారం కలిగే కోరిక వాళ్ళు అడుగుతున్నారు, ఏదో చూడండి. యశ్చ మర్చ్యస్తవేభిర్వాం స్తోష్యత్యమలానని తస్య విత్తర్ది విభవైర్ధనధారాది సంపదాం వృద్ధయేస్మత్ ప్రసన్నాత్వం భవేధా సర్వదంబికే. ఇంతవరకు మేము యో స్తోత్రం చేసామో ఆ స్తోత్రాన్ని ఎవరు పఠిస్తూ నిన్ను స్తుతిస్తారో వారికి నువ్వు జ్ఞానము ధనము సమృద్ధి భార్యాపుత్రాది సంపదల్ని ఇచ్చి అనుగ్రహించాలి, ఇది మేము కోరుకుంటున్నాం జగతముపకారకం. చూసారా, రెండు రోజులు ఓపిగ్గా వినడం వల్ల మనం చేసిన స్తోత్రానికి అమ్మ ఇదంతా ఇస్తుంది, సందేహమా? దేవవాక్యాన్ని సందేహిస్తామా? మనకు శ్రద్ధ ఎక్కువ కదా. దేవతలు ఈ కోరిక కోరుకున్నారు, ఈ స్తోత్రం ఎవరు పఠిస్తే వారికి విత్త వృద్ధి విభవై ధనధారాది సంపదాం వృద్ధయే సమస్తము నువ్వు అనుగ్రహించాలమ్మా అంటే, పైగా మా ఎడలు నువ్వు ఎప్పుడు అనుగ్రహించాలి, అదొకటి పిలిచినప్పుడు వస్తావంటే అప్పటి వరకు నేను మర్చిపోతావు కదా, నీ దయ మాకు ఎప్పుడు ఉండాలి. అంతేకాదు ఇది చదివిన వారికి ఐశ్వర్యం విపులం దేహి మనసాహ్లాదకారకం, అది కూడా మనస్సుకు ఆనందం కలిగించే ఐశ్వర్యాన్ని నువ్వు ఆ మాట అనడం ఎంత ఐశ్వర్యం ఉన్నా వేదన కలగకూడదు, ఐశ్వర్యంతో పాటు శత్రువులు పెరిగితే. అందుకే మనస్సుకు ఆహ్లాదం కలిగించే ఐశ్వర్యాలు నువ్వు, ఇది మేము అడుగుతున్నాం అలం, ఇది చాలు మాకు. ఎందుకు తైలోక్య హితకామ్యయ ముల్లోకాల హితానికి మేము ఇది అడిగమ్మా ఇచ్చాలు, పైగా నువ్వు మా కోరిక మన్నించి మాకు కావలసింది ముందే ఇచ్చేసావు, ఏమిటి శత్రు సంహారం. అందుకు పూర్వమే వరం ప్రాదాస్తమస్మద్వచనాత్ కిల వధాయాసుర వర్గస్య హితాయిచ దివౌకశా, అసుర సంహారం చేసి కాపాడడంతో మాకు హితం ఇచ్చేసావు, లోకానికి మా స్తోత్రం పనికొచ్చేలా చేయి తల్లి అంటే ఆ తల్లి మురిసి సంతోషించి ఇతి ప్రసాదితాదేవై జగతోర్థే తదాత్మన తథాస్తు అని అంతర్ధానమైందిట ఆ తల్లి జగదంబ. అంటే మీరు చెప్పిన మాటలన్నీ నిజముగ్గాక అన్నది. తథేత్యుక్త్వా భద్రకాళి బభూ అంతర్హితా నృప, ఈ విధంగా చెప్పి ఆ భద్రకాళి అంతర్ధానమైంది. విన్నావా సురధ సమాధి, విన్నావా? ఇది అమ్మవారి యొక్క దివ్య చరిత్ర, మధ్యమ చరిత్ర, ఆ దుర్గామ్మ చేసిన మహిషాసుర సంహార గాథ. ఇంకా తర్వాత మరొక అత్యద్భుతమైన గాథ ఉన్న సుమా, అది చెప్తాను, అది కూడా దివ్యమైనది, అది వింటే పూర్తిగా తరించుతావు నువ్వు విను అని మొదలు పెడుతున్నాడు అమ్మవారి యొక్క మరొక అద్భుతమైన దివ్య చరిత్ర. దానిలోకి మనం ప్రవేశిస్తున్నాం దయపటి రోజున. సర్వం శ్రీ జగదంబాచరణ అరవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయం తాం న్యాయేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణిభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.